సందర్భం చూడాలి. ఆత్మజ్ఞానం సంపాదించటానికి గురువు అవసరమా అంటే దాన్ని జ్ఞాన సముపార్జనకి గురువు అవసరం ఉందా, గురువు అవసరం లేకుండా సంపాదించవచ్చునని అని ప్రశ్న. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, గురువు అంటే ముందు అర్థం చేసుకోవాలంటే, గురువు అంటే ఇప్పుడు నేను ఏదో ఉపన్యాసం చెబుతున్నానంటే నేను గురువు అని కాదు, 40 పుస్తకాలు రాస్తే అతను గురువు అని కాదు. గురువు అంటే లోపల అండహృదయాల్లోని ఒక సద్వస్తువు ఉంది, ఒక సత్యవస్తువు ఉంది. గురువుతో ఏం సంబంధం లేకుండా, సాగుతోటి కానీ పుట్టుకతోటి కానీ ఏది సంబంధం లేకుండా ఒక సద్వస్తువు అందరి హృదయాలని తనంతట తానుగా ప్రకాశిస్తుంది. మన శరీరం ఏ విధంగా అయితే మనకు నేరుగా వ్యక్తం అవుతుందో అదేవిధంగా వాళ్ళ హృదయాల్లో ఉన్న ఎవరి హృదయంలో ఉన్న సద్వస్తువు, ఆ సద్వస్తువు ఎవరికైతే వ్యక్తమైందో తానుగా వ్యక్తమైందో, వేరుగా కాకుండా తానుగా నేరుగా ఎవరికైతే వ్యక్తమైందో వస్తువు, వాళ్ళని సద్గురువు అని అంటాం. అంటే కేవలం రచయితులు ప్రసంగాలు చేసేవారు సద్గురువులను కాదు. ఏ విషయం గురించి అయితే వాళ్ళు మాట్లాడుతున్నారో ఆ వస్తువుకు సంబంధించినటువంటి అనుభవం అతనికి ఉండాలి. నిజంగా ఆ సత్య వస్తువు హృదయంలో ఉన్న సత్య వస్తువుని తాను సాక్షాత్తు దర్శనం చేయగలిగినవాడు సద్గురువు. అంటే సద్వస్తువుని అనుభవంలోకి తెచ్చుకున్నవాడు సద్గురువు. అంటే తనకు అనుభవంలో లేనప్పుడు ఇతరులకి టీచ్ చేయటం కూడా చాలా కష్టం. తర్వాత టీచ్ చేయడానికి ప్రయత్నం చేసిన అది ప్రాపర్గా జరగదు. నిజంగా సద్గురువు యొక్క అవసరం ఎంతో ఉంది. అహమయంకుతో భవతి చిందత అయి పతత్యహం నిజవిచారణం. నిజవిచారణ అంటే జ్ఞాన విచారణ. నిజవిచారణ అంటే జ్ఞాన విచారణ. ఏ మార్గంలో మనం ప్రయాణం చేసినా, భక్తి మార్గంలో కానీ, జ్ఞాన మార్గంలో కానీ, కర్మ మార్గంలో కానీ, ధ్యాన మార్గంలో కానీ, ఏ మార్గంలో ప్రయాణం చేసినా మనకి ఈ దేహగతమైన నేను ఉంది. అది ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఆ దేహగతమైన నేను తొలగించుకోవటానికి మనం చేస్తున్న ప్రయత్నాన్ని సాధన అని పిలుస్తారు. ఇది దేవుడు ఎక్కడున్నాడు, పరమేశ్వరుడు ఎక్కడున్నాడు అంటే ప్రపంచమంతా వ్యాపించినటువంటి వస్తువు మన హృదయంలో కూడా ఉంది. మన హృదయంలో ఉన్న వస్తువే ప్రపంచమంతటా వ్యాపించి ఉంది. మన హృదయంలో ఉన్న సద్వస్తువు మన కంట్రోలర్ మన హృదయంలోనే ఉన్నాడు. ఆ ఈశ్వరుడు మన హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుడు మనకు ఎప్పుడైతే అనుభవానికి వచ్చిందో ఆ వస్తువు, ఆ సత్య వస్తువు, సత్పదార్థం, అమృత వస్తువు ఎప్పుడైతే మనకు అనుభవంలోకి వచ్చిందో, అంతటా వ్యాపించిన వస్తువుకి ఈ హృదయంలో ఉన్న వస్తువుకి భేదం లేదన్న సంగతి మనకు తెలుస్తుంది. ఆ సద్వస్తువు తప్పించి మిగతా మన చావులు, మన పుట్టుకులు, మన కష్టాలు, మన నష్టాలు, మన దుఃఖాలు, మన బాధలు, మన భారాలు, మన చావులు ఇవన్నీ కూడా మనస్సు యొక్క కల్పితాలు. మనస్సు యొక్క కల్పితం కానిది ఒకటే వస్తువు ఉంది. ఆ వస్తువు అందరి హృదయాల్లోనూ ఉంది. ఆ వస్తువు తెలుసుకున్న వాడు సుఖపడతాడు, మరణాన్ని దాటి వెళతాడు. వాడిని మృత్యుంజయుడని పిలుస్తారు. ఎవరైతే ఆ వస్తువుని తెలుసుకున్నాడో ఆ వస్తువుకి చావు లేదు కాబట్టి మృత్యువు కూడా వాడిని ముట్టుకోదు. దేహం మరణిస్తుంది, మరణం లేని వస్తువు ఒకటి మన హృదయంలో ఉంది. ఆ వస్తువుని కనుక మన అనుభవంలోకి తెచ్చుకుంటే మరణం లేని స్థితికి ఎదిగి వెళతాం. అంటే అప్పుడు దేహం మనకు ఉన్నా, దేహం మనకు ఊడిపోయినా మన స్థితి, మన ఎగ్జిస్టెన్స్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే మానవుడికి సుఖం కావాలంటే, శాంతి కావాలంటే, ఆనందం కావాలంటే, సంతోషం కావాలంటే మనకు కావలసినంతా కూడా ఎంత మన హృదయంలోనే ఉంది. సుఖం మన హృదయంలో ఉంది, ఆనందం మన హృదయంలో ఉంది, భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు. అంటే మన హృదయంలో ఉన్న సద్వస్తువు, ఆ సత్య వస్తువును మనం తెలుసుకుంటే ఇది తెలుసుకోవడానికంటే ఏం మిగలదు. దాని అది తెలుసుకున్నాక మనకు తెలుస్తుంది దానికి మించిన వస్తువు లేదని, దానికంటే పెద్ద వస్తువు లేదని. అంటే అన్ని వస్తువుల్లోకి అది పెద్దది, అన్నిటికంటే అతి సూక్ష్మమైంది కూడా అన్నది. ఆల్ నాలెడ్జ్ ది వైజ్ అండ్ గుడ్ సీక్ మోస్ట్ టు మూవ్ ద అండర్స్ అని ఒక డ్రామా షేక్స్పియర్ చెప్పాడు. ఆల్ నాలెడ్జ్ ది వైజ్ అండ్ గుడ్ సీక్ మోస్ట్ టు మూవ్ ద అండర్స్ అందరికీ మనం ఎవరో మనం తీసుకోవాలని అందరికీ ఆ సహృదయం ఉండగట్టుందో సద్బుద్ధి ఉండగట్టుంది. ఎవరికైతే వివేకం ఉందో, ఎవరికైతే తెలివితేటలు ఉన్నాయో, ఎవరికైతే సూక్ష్మబుద్ధి ఉందో, ఎవరికైతే మంచితనం ఉందో, వాళ్ళకు మాత్రమే వారు ఎవరో వారిని తెలుసుకోవాలనే సంకల్పం కలుగుతుంది. కానీ అందరికీ కలగాలని ఎక్కడా లేదు, కలగదు అన్నాడు శేషుగారు. భగవంతుని గురించి ఇంత చక్కటి సబ్జెక్ట్ ఉండగా భగవద్నుభవం పొందాలనేటువంటి కాంక్ష మనుషుల్లో చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు లేదు అంటే అందరికీ ఉండాలని లేదు. భగవద్నుభవం పొందాలనేటువంటిది ఆ కాంక్ష అది అందరికీ కలగాలని ఎక్కడ లేదు. అది ఎవరికి కలుగుతుందంటే ది వాయిస్ అని గుడ్ ది వాళ్ళు తెలియగలవాళ్ళే ఉండాలి, స్వప్నబుద్ధి ఉండాలి, సహృదయం ఉండాలి, మంచితనం ఉండాలి, ఆ సజ్జని సాంగత్యం ఉండాలి. ఇటువంటి వాళ్ళకు మాత్రమే వారిని వారు తెలుసుకోవాలనే బుద్ధి కలుగుతుంది. తెలియచ్చు తెలియకపోవచ్చు, ఇది అర్థం చేసుకోండి. మనకు ప్రయత్నం చేస్తాం, మన ఏదో మన వస్తువు మనం తెలుసుకోవచ్చు తెలియకపోవచ్చు, కానీ అసలు తెలుసుకోవాలనే ప్రయత్నం చేయటానికి కూడా ఆ ప్రయత్నం ఎవరు చేస్తారంటే అందరూ చేయాలి. ది వైజ్ అండ్ గుడ్ సీక్ మోస్ట్ టు నో అండర్స్ వివేకవంతులు, ఆ బుద్ధి సూక్ష్మత ఉన్నవాళ్ళు, సహృదయులు, ఆ మంచితనం ఉన్నవాళ్ళు, పూర్వజన్మల్లో ఎంతో కొంత పుణ్య సంస్కారం ఉన్నవాళ్ళు, వాళ్ళకే వారిని తెలుసుకోవాలి. ఈ శరీరం మరణించక ముందే మనం ఎవరో మనం తెలుసుకోవాలనే కాంక్ష వారికి మాత్రమే కలుగుతుంది, కానీ అందరికీ కలగదు అని అన్నాడు ఆంధ్ర డ్రామటిస్ట్ శేక్స్పియర్. అయితే ఇది మనకి దీనికి సజ్జన సాంగత్యం వల్ల ఈ కాంక్ష కూడా మనకు కలిగే అవకాశం ఉంది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే గురువు యొక్క అవసరం ఏమిటి, గురువు యొక్క అవసరం ఉందా లేదా అని. అంటే అప్పుడు బోధల కంటే, శ్రవణాల కంటే, జనాదుల కంటే ఎక్కువగా గురువు అనుగ్రహమే దాన్ని ఫలింపజేస్తుంది. అంటే నీ హృదయంలో ఉన్న వస్తువే గురువు. నీ హృదయంలో ఏ వస్తువు అయితే ఏమింది, మరణం లేని ఒక సద్వస్తువు నీ హృదయంలో ఉంది కదా, అదే గురువు, అదే ఆత్మ, అదే చైతన్యం, అదే ఈశ్వరుడు. నువ్వు అర్హతలు వచ్చినప్పుడు, నీకు యోగ్యత కలిగినప్పుడు నీ హృదయంలో నా సద్వస్తువే నీకు బోధించటానికి కాళ్ళు చేతులు తొడుక్కుని వస్తుంది, వాడు గురువు. అంటే ఆ లోపలటువంటి ఆత్మ ఎప్పుడైతే దాన్ని తెలుసుకోవాలని మనం కాంక్ష పడుతున్నామో, అంటే మనకు అన్నీ కావాలి, దేవుడు కూడా కావాలి. కానీ దేవుడు ఒక్కడే కావాలనుకున్న వాడికి దేవుడు తెలియబడతాడు. అయితే మనకు దేవుడు అక్కర్లేదంటే మనకు దేవుడు కావాలి, అన్నీ కావాలి, అన్నింటితో పాటు దేవుడు కూడా కావాలి. కానీ దేవుడు మాత్రమే నాకు కావాలనుకునే వాడికి దేవుడు వ్యక్తం అవుతాడు. అంటే ఆయన ఎక్కడి నుంచో రావక్కర్లేదు, వ్యక్తం అవడానికి మన హృదయంలోనే ఉన్నాడు. మనకు అర్హత కలిగినప్పుడు, మనకు యోగ్యత కలిగినప్పుడు ఈ క్షణంలో ఇక్కడే ఆయన వ్యక్తం అవుతాడు. అయితే మనం సాధన చేస్తుంటే, సాధన తీవ్రంగా మనం చేస్తుంటే, అంటే సాధనలో సిన్సియారిటీ కనుక ఉంటే, ఆ లోపల సద్వస్తువే గురులోకం ధరించి మనకు బోధించి మన మనస్సును అంతర్ముఖం చేస్తుంది. అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడంటే మీ మనస్సు ఎక్కడైతే పుడతోందో అక్కడే దేవుడు ఉన్నాడు. ఈ నేను అనే తలంపు, మనందరికీ నేను అనే తలంపు ఉంది. ఈ నేను అనే తలంపు బయట నుంచి రావటం లేదు, లోపల నుంచే వస్తుంది. ఆ నేననే తలంపు ఎక్కడ పుట్టి బయలుదేరి విజృంభించి వస్తుందో, ఆ నేనే తలంపు యొక్క పుట్టిన చోటులోనే దేవుడు కూడా ఉన్నాడు. అంటే ఈ నేనెవరో నీకు తెలియకపోతే దేవుడు కూడా నీకు తెలియదు. ఒక ఈ నేనెవరో తెలియకుండా నాకు దేవుడు తెలిసాడు అంటే నీ మానసిక దృశ్యం మాత్రమే, అది యథార్థం కాదు. అది కేవలం నీ మనస్సు యొక్క కల్పిత, నీ మనస్సు యొక్క దృశ్యం మాత్రమే. అందుచేత నువ్వు చేయవలసింది ఏమిటంటే, ఏది జ్ఞాన విచారణ, ఏది నిజ విచారణ అంటే, ఇక్కడ గురువు చెప్పేది ఏమిటంటే, నీకు నేను అనే ఒక తలంపు ఉంది, దేవుడు ఉన్నాడో లేదో నీకు తెలియదు, నేను అనే తలంపు నీకుంది. ఆ తలంపు నీకు తెలుస్తుంది. ఆ నేననే తలంపు నీకు లోపల నుంచే వస్తుందన్న సంగతి నీకు తెలుస్తుంది. ఆ నేను అనే తలంపు లోపల ఎక్కడ పుట్టి వస్తుందో ఆ పుట్టిన చోటున కనుక నువ్వు విచారణ చేసి తెలుసుకోగలిగితే అది ఈ నేనైన తలంపు పుట్టిన చోటు చూసిన వెంటనే ఈ నేను అనే తలంపు నశిస్తుంది. అంటే దేహబుద్ధి ఎక్కడైతే నశించిందో అక్కడ నీకు శవబుద్ధి కలుగుతుంది, అంటే ఆత్మబుద్ధి కలుగుతుంది, చైతన్య బుద్ధి కలుగుతుంది. అంటే ఇప్పుడు నీకు దేహం ఎలాగైతే నేనుగా వ్యక్తం అవుతుందో అప్పుడు లోపల ఉన్నటువంటి సద్వస్తువు నీకు నేనుగా వ్యక్తం అవుతుంది. ఈ దేహానికి పరిమితులు ఉన్నాయి, ఈ దేహగతమైన నేనుకి పరిమితులు ఉన్నాయి, ఆ లోపల ఉన్నటువంటి సద్వస్తువుకి పరిమితులు లేవు. అక్కడ ఉన్నది ఆనందం, అక్కడ ఉన్నది శాంతి, అక్కడ ఉన్నది సుఖం. అంటే ఆ సుఖం అనుభవానికి వచ్చిన తర్వాత అప్పుడు మన మనస్సుకి చేపలను ఆగిపోతుంది. అంటే మనం వెతికే వస్తువు ఎక్కడుందంటే ఎక్కడో దూరాన్ని ఉందని మనం అనుకుంటున్నాం. అది మా యొక్క ప్రభావం, అది ద్వైత బుద్ధి వల్ల అలా అనిపిస్తుంది. వస్తువు ఎక్కడుందంటే మనం వెతికే వస్తువు మన హృదయంలోనే ఉంది. అది ముందు మనకు అర్థం కావాలి. అంటే హృదయంలో వస్తువు ఉంది కాబట్టి ఈ నేనునే తలంపు కూడా లోపల నుంచే వస్తుంది. ఆ వస్తువు ఎక్కడైతే ఉందో భగవంతుడు ఏ బ్రహ్మమును ఏ ఆత్మని ఏ చైతన్యాన్ని మనం తెలుసుకోమని చెప్పాడో ఆ చైతన్యంలోంచే ఈ నేను అనే తలంపు పుట్టి వస్తుంది. నీ హృదయంలో ఉంటుంది ఆ వస్తువు నువ్వు తెలుసుకోవడానికి భగవాన్ చెబుతున్నారు బోధల కంటే. అంటే బోధ అంటే నేను ఏదో చెబుతున్నాను మీరు వింటున్నారు, దీనివల్ల ఎంతో కొంత మీకు ప్రభావం ఉంటుంది. వినటం వల్ల కూడా, చదవటం వల్ల, వినటం వల్ల, శ్రవణం చేయటం వల్ల కూడా ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. అలాగే వినగా ఆ సబ్జెక్టు మనం తెలుసుకోవాలని, ఆ సబ్జెక్టు ఏ వస్తువునైతే ప్రతిపాదిస్తుందో ఆ వస్తువును మనం అనుభవంలోకి తెచ్చుకోవాలని వినగా విసుగు లేకుండా, విరామం లేకుండా వినగా మనకు ఆ తెలుసుకోవాలన్న కాంక్ష కూడా హృదయానికి హృదయం యొక్క లోతుల్లోంచి వస్తుంది సబ్జెక్టు వినగా. అంటే ఈ బోధలు కూడా మంచియే, దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. ఈ బోధలు మంచియే, శ్రవణం మంచిదే, తర్వాత ధ్యానం చేసుకోవడం కూడా మంచిదే. ధ్యానం అంటే ఏక వస్తువుని చింతించటం ధ్యానం. ఏక వస్తువుని చింతించగా ఆ చింతించే మనస్సు నశిస్తుంది. మనస్సు ఎప్పుడైతే నశించిందో ఆ మన మూలంలో ఉన్న వస్తువు మీకు వ్యక్తం అవుతుంది. అంటే గోదావరికి వరద వచ్చినప్పుడు నీరు ఎంత వేగంగా వస్తుందో, ఎప్పుడైతే ఈ అహంకార బుద్ధి నశించిందో, ఈ దేహబుద్ధి నశించిందో, ఎప్పుడైతే ఈ సైతాన్ నశించిందో, అప్పుడు మీ హృదయంలో నుంచి ఆనందం, శాంతి, అంటే వరద వచ్చినప్పుడు నీరు ఎంత వేగంగా వస్తుందో మీ హృదయంలో ఉన్నటువంటి ఆనందం, శాంతి పైకి ఉబికి మీ సహస్రాలను ముంచేస్తుంది. అయితే ఈ స్థితి పొందటానికి నీ దేహం మరణించే వరకు ఆడక్కర్లేదు. ఈ దేహం ఉండగానే, అంటే ఈ లోపంలో ఉండగానే ఆ లోపల ఉన్నటువంటి సద్వస్తువులు మీరు అనుభవించవచ్చు. దేహం మరణించే వరకు మీరు ఆడక్కర్లేదు. మోక్షం మీ హృదయంలోనే ఉంది. దేహం ఉండగా కనుక మీరు ఆ మోక్ష స్థితిని కనుక పొందితే మళ్ళీ మీరు కొత్తగా శవాలను తుడుక్కోక్కర్లేదు. అంటే కొత్తగా మీరు పునర్జన్మంలో ప్రవేశించవలసినటువంటి పని లేదు. బోధలకి ప్రాముఖ్యత ఉంది, శ్రవణానికి ప్రాముఖ్యత ఉంది, విచారణకి ప్రాముఖ్యత ఉంది, ధ్యానానికి ప్రాముఖ్యత ఉంది, పూజకి, జపానికి, అన్నిటికీ ప్రాముఖ్యత ఉంది. దేవిచ్చే ఫలితం అది ఇస్తుంది. ఇవన్నీ ఫలితం లేదని నేను చెప్పటం లేదు. అన్నిటి కంటే, పూజల కంటే, జపాల కంటే, ధ్యానాల కంటే, బోధల కంటే, శ్రవణాల కంటే, వీటన్నిటి కంటే గురువు అనుగ్రహం అత్యంత బలీయమైనది. అంటే ఆ గురువు యొక్క అంటే గురువు అంటే ఎవరు? ఆత్మే. అది మిమ్మల్ని అనుగ్రహించినప్పుడు దాన్ని తెలుసుకోవడానికి మీకు ఏం అడ్డొస్తుంది? ఇంకా ఏ వస్తువునైతే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో, అదే మీద ఏ వస్తువునైతే మీరు తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నారో, దాని దయ మీకు ఉన్నప్పుడు, దాని అనుగ్రహం మీకు ఉన్నప్పుడు నేను రబ్బిచ్చి మీకేముండవు. అంటే దాని అనుగ్రహం కంటే మించింది ఏమీ లేదు. అంటే ఆ సద్వస్తువు యొక్క అనుగ్రహం మీకు వస్తుంటే అది ఎప్పుడైతే అనుగ్రహాన్ని మీరు పొందుతున్నారో, అది ఇప్పుడైతే అనుగ్రహిస్తానని లేరు. అనుగ్రహం సద్వస్తువు యొక్క అనుగ్రహం, ఆ సద్గురువు యొక్క అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం ఎటువంటిదంటే ఈ బోధల కంటే, శ్రవణాల కంటే, ఈ బాహ్యమైన ప్రవృత్తుల కంటే, బాహ్యమైన ప్రక్రియల కంటే, ఈ పూజల కంటే, ఈ జపాల కంటే, ఈ కూర్చోటాల కంటే, ముంచోటాల కంటే, ఇలానేటి కంటే అత్యంత బలీయమైనది. ఇది ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం. గురువు అన్నట్టు ఈశ్వరుడన్నా, గురువు అన్నా, ఆత్మన్నా, చైతన్యం అన్నా, ఇవన్నీ ఉంటే ఇవన్నీ పర్యాయ పదాలు. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ఈ చావులు, ఈ పుట్టుకులు, ఈ దుఃఖం పడిపోవటం, అహంకారం హర్ట్ అవటం, ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ స్వప్నం సమానమైన సంగతి. మీ విధంగా ఉంటుంది చైతన్యం మీకు తెలిసాక తెలుస్తుంది. చైతన్యంలో కాలం లేదు, చైతన్యంలో స్పేస్ లేదు, చైతన్యంలో టైం లేదు, చైతన్యంలో చావు లేదు, చైతన్యంలో పుట్టుక లేదు, చైతన్యానికి క్యాస్ట్ లేదు, చైతన్యానికి కలర్ లేదు, చైతన్యానికి హద్దులు లేవు. కానీ ఆ చైతన్యం ఎప్పుడైతే మనకు అనుభవంలోకి వచ్చిందో మనం అపరిమితంగా ఉంటాం. అప్పుడు మనం సుఖమే మనం వరిస్తుంది. సుఖం కోసం మనం అన్వేషించడం కాదు, మన సుఖమే మన స్వరూపంగా మనకి వ్యక్తం అవుతుంది. అందుకే రమణ మహర్షి గారు చెప్పేవారు, మీ మనస్సునే ఆడమంటే ఆడటం లేదు, నా మనస్సును కదలమంటే కదలటం లేదని భగవాన్ చెప్పేవారు. ఈ మాట మీ మనస్సును ఆడమని అడుగుతున్నారు మీరు, ఆడని అంటుంది. నా మనస్సును కదులు కదులు అని అడుగుతున్నాను, అది కదలనంటుంది. అంటే మన హృదయంలో ఉంటుంది నిజాన్ని, మన హృదయంలో ఉంటుంది ఆ పారమార్థిక సత్యం, ఆ నగరం సత్యం, ఆ నేటెడ్ ట్రూత్, ఆ ఫైనల్ ట్రూత్. ఎప్పుడైతే మనస్సు లోపల ఉంటుందా ఆ నగరం సత్యాన్ని దర్శించిందో అప్పుడు ఇంకా అది కదలదు. ఈ జన్మల వరకు మనం ఆ వస్తువుని దర్శించలేమనుకోండి, మనసుకి చేపలు మారదు. తన మూలాన్ని అది దర్శించే వరకు, తన హృదయంలో ఉన్న నిజాన్ని తెలుసుకునే వరకు అది చలిస్తూనే ఉంటుంది. మనస్సు తన మూలాన్ని తను చూసినప్పుడు మాత్రమే నశిస్తుంది. మీకు సత్వగుణం, మనకు సత్వగుణంలో ఉన్నప్పుడు మనస్సు అడిగి ఉన్నట్టు ఉంటుంది. అప్పుడు మన జ్ఞానానికి దగ్గరలో ఉన్నాయని మనకు అనిపిస్తుంది, ఆ సత్వగుణంలో ఉందని చెప్పుకుని. మళ్ళీ మనస్సు ఎప్పుడైనా విజృంభించొస్తుంది. విజృంభం అడిగిన మనస్సుతో ఎప్పటికైనా ప్రమాదం, మళ్ళీ విజృంభిస్తుంది. కానీ మనస్సుగా మనోనాశనం కనుక అయితే, అంటే మనస్సు కనుక నశిస్తే వాడికి పూర్తిగా వాడికి జ్ఞానం కలుగుతుంది. వాడు ఈ చక్రంలోంచి, ఈ జనమరణ చక్రంలోంచి ఈ వాడు బయటకు వస్తాడు. అంటే భక్తి మార్గంలో ప్రయాణం చేసినా, కర్మ మార్గంలో ప్రయాణం చేసినా, లేకపోతే విచారణ మార్గంలో ప్రయాణం చేసినా, ఈ ప్రకృతి గుణాలు దాటిన తర్వాత ఎవరైనా ఒకటే. ఏ మార్గంలో ప్రయాణం చేసినప్పటికీ మన హృదయంలో ఉన్న సద్వస్తువు తెలుసుకున్నాక మటుకు అందులో భేదం ఎవరైతే అందరూ సమానమే. అది ఇంకే ప్రకృతి గుణాలు దాటాల ముందు, ఆ ప్రకృతి గుణాలని దాటం కోసమే మనం సాధన చెయ్యాలి. అయితే ఇక్కడ మీరు గ్రహించవలసింది ఏంటంటే, మనకి లోపలటువంటి సద్వస్తువులను తెలుసుకోవడానికి ఏ బలహీనతలు మనకు అడ్డొస్తున్నాయో ముందు మనం గుర్తించాలి. ఇందులో ఇమిటేషన్ పనికిరాదు, అనుకరణ పనికిరాదు. అది అంటే మనం మందులు కొట్టులో తిన్నప్పుడు మనం రోగానకుండా మందు కొనుక్కుంటాం, కానీ అన్ని మందులు కొనుక్కోం. అదేవిధంగా ముందు మనకి ఉన్న బలహీనతలు ఏంటో మనం తెలుసుకోవాలి, ముందు మన రోగాలు ఏంటో మనం తెలుసుకోవాలి, మన బలహీనతకి సంబంధించినటువంటి విరుగుడు మనం అప్పుడు ఆలోచించుకుని ఆ బలహీనత గురించి బయటపడాలి. అంటే మీకు ఏ బలహీనత అయితే ఉందో ఆ బలహీనత లేని వాడితో కనుక మీరు సహవాసం చేస్తే బలహీనత నశిస్తుంది. ఇప్పుడు నాకు పేకాటాడే అలవాటు ఉందనుకోండి, పేకాటాడే అలవాటు నాకు ఉన్నప్పుడు నేను మళ్ళీ పేకాటాడే వాడితో స్నేహం చేస్తాను, ఈ వాసన ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు. అది పేకాట అలవాటు లేని వాడితో నేను కనుక స్నేహం చేస్తుంటే స్లో డేజ్ రిడ్యూస్ అయిపోతుంది. అయితే ఇప్పుడు భగవాన్ ఏం చెప్పారంటే, మీ అంతటా మీరు ప్రయత్నం చేయలేనప్పుడు కూడా సత్పురుషులు సహవాసం వల్ల కూడా వాసన నశిస్తుంది. మీరు సత్పురుషులు సహవాసం కనుక జరిగితే, సహృదయమైన వాడు సహవాసం కనుక జరిగితే మీ సాధనతో సంబంధం లేకుండానే మీరు ఒడ్డుకొచ్చేస్తారని. అది అదే ఇక అన్నిటిల కంటే, బోధల కంటే, శ్రవణాల కంటే, ఛానాల కంటే ఎక్కువగా గురువు అనుగ్రహం దాన్ని ఫలింపు చేస్తుంది. ఎవడైతే గురువు అనుగ్రహం పొందాడో, ఎవరైతే జ్ఞానం యొక్క అనుగ్రహం పొందాడో, ఎవడ దేవతా పురుషుడు అనుగ్రహం ఎవరైతే పొందారో, పురుగు నోట్లో పడ్డ మాంసపు మొక్క ఏ విధంగా అయితే బయటకు రాదు, గురువు అనుగ్రహంలో పడ్డ వాళ్ళకు కూడా వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది. కానీ మళ్ళీ అజ్ఞానంలో వచ్చే అవకాశం లేనే లేదు. అయితే ఒక రోజు ఆలస్యం వచ్చు, అంటే మనం రైలుకు కూర్చున్నాం, ఓ ఆ రైలుకు కూర్చోవాలి, కానీ మన డెస్టినేషన్ ఒక గంట వెనకో ముందు వచ్చేస్తుంది. అసలు రైలు ఎక్కకపోతే ప్రయాణం లేదు, రైలు కూర్చున్న తర్వాత ఒక బండి లేట్ అయినా మాకు ఇబ్బంది లేదు, ఒక 2 అవర్స్ లేట్ అయినా మనం డెస్టినేషన్కి వెళ్ళిపోతాం అని చెప్పి గురువు అనుగ్రహం ఎవరైతే పొందారో, విశ్వానుగ్రహం ఎవరైతే పొందారో వాళ్ళందరూ రైల్లో కూర్చున్నట్టే లెక్క. ఇప్పుడు డెస్టినేషన్ వెళ్ళడానికి ఒక గంట ఆలస్యం వచ్చు. అందుచేత భగవాన్ గురువు అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం అన్నిటికంటే కూడా, అంటే ఈశ్వరానుగ్రహం మనం కృషి చేస్తుంటే ఆయన కృప వస్తుంది. మనిషి చేసేది కృషి, భగవంతుడు చూపించేది కృప. అంటే మనం సిన్సియర్గా ప్రయత్నం చేస్తుంటే మన ప్రయత్నమే భగవంతుని యొక్క కృపగా, భగవంతుని యొక్క దయగా అది మారుతూ ఉంటుంది. అంటే అన్నిటికంటే మిగతా రెండో పక్షం, గురువు అనుగ్రహం అత్యంత ప్రధానమైనది. టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్, అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇక్కడ గురువు అనుగ్రహానికి రమణస్వామి రమణాచార్యుడు ఇస్తున్నాడు. మిగతా అన్నీ కాదని నేను చెప్పటం లేదు, అవన్నీ సెకండరీ విషయాలు. మొదటి విషయం గురువు అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం. మిగతా అన్ని కూడా ఈ ధ్యానాలు, ఈ పూజలు, జపాలను కూడా రెండో పక్షం అయ్యి అవి సెకండరీ.
తర్వాత అతి ప్రధానం సారవంతులైనది గురువు అనుగ్రహం. మరొకసారి చెప్తున్నారు మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ ఏంటంటే, మరి అన్నింటిలోనూ సారభూతమైనది ఏంటంటే ఆ గురువు అనుగ్రహమే. సద్గురువు ఎటువంటి వాడంటే ఆ సద్గురువు వల్ల మనకు వచ్చే సహకారం మనకు తెలియాలని ఆయన అనుకోడు వాడు సద్గురువు అంటే. గతంలో సద్గురువు దగ్గర నుంచి ఏదైనా సహకారం మనకు అందుతుంటే ఆయన దగ్గర నుంచి మనకు సహకారం అందుతుందని మనకు తెలియాలని మన గుర్తింపుల కోసం ఆయన చూడటం. అంటే మనకు తెలియాలని ఆయన అనుకోడు. ఇంకా ఇక్కడ ఇండివిజువల్ ఐ కానీ పర్సనల్ ఐ కానీ బాడీ బౌండ్ ఐ కానీ అక్కడ లేదు. గుర్తింపుడు కోరే ఐ లేదు అక్కడ. అంటే గురువు నిజమైన గురువు ఎవడంటే ఆ గురువు దగ్గర నుంచి సహాయ సహకారములు మనకు అందుతాంటే మనకు అందుతున్నాయన్న సంగతి మనకి తెలియాలని ఆయన గురువు అనుకోడు వాడు గురువు అంటే. అది ఇంకా ఇండివిజువల్ ఇవి ఉండదు. అంటే ఈ గుర్తింపులు రికగ్నేషన్ కోరే గురువు, గుర్తింపుడు కోరే నేను అక్కడ ఉండనే ఉండదు. అది ఈ అక్కడ యూనివర్సల్ ఐ ఉంటుంది. అది యూనివర్సల్ కాన్షియస్నెస్. అది ఆ యూనివర్సల్ ఐ అది మనం అనుభవంలోకి వచ్చినప్పుడు నామని వచ్చింది తెలుస్తుంది. కానీ మనం ఊహిస్తే మనకు తెలియదు. అంటే భగవాన్ ఏమంటారంటే నువ్వు ఏదైతే తెలుసుకోవాలని అనుకుంటున్నావో అది అవటానికి ప్రయత్నం చేయి. మానవుడికి కావలసింది దేవుడు కాదు, మానవుడికి కావలసింది సుఖం కావాలి. ఆ సుఖం దేవుళ్ళలో ఉంది కాబట్టి దేవుణ్ణి తెలుసుకుంటే సుఖం మనకు వస్తున్నా కాబట్టి మనకు దేవుడు దేవుడు అంటున్నాం. కావలసింది సుఖం కావాలి మనకి, కావలసింది శాంతి కావాలి, కావలసింది ఆనందం కావాలి. ఇవన్నీ దేవుళ్ళలో ఉన్నాయి కాబట్టి ఆయన తెలుసుకుంటే ఇవన్నీ వస్తాయి కాబట్టి మనం దేవుణ్ణి కోరుకుంటున్నాం. అంటే మన కోసం మనమే కోరుకుంటున్నాం దేవుణ్ణి. అది అంటే ఏంటంటే మనకు భగవంతుని తెలియకపోవడానికి కారణం కూడా ఏంటంటే మనకు భక్తి ఉంది కానీ ఆ భక్తుల ప్రేమ తక్కువగా ఉంది. మనకి ప్రేమ భక్తి అవసరం. అంటే భగవంతుడి పట్ల మనకి ప్రేమ కలగాలి. ఆపుకోలేనటువంటి ప్రేమ కలగాల మనకి. ఆపుకోలేని ప్రేమ కలిగితే ఆ ప్రేమ వల్ల మన మనస్సుకి ఒకవేళ ఆకర్షణ కలగాలి. ఈశ్వరుడి పట్ల చాపల్యం ఉండకూడదు. అచంచలమైనటువంటి విశ్వాసం కలగాలి. పరం చైత్య కలగాలి. ఆ విశ్వాసం కనుక కలిగితే నీ విశ్వాసమే నేను భగవంతుని పట్టి ఇస్తుంది. అంటే నిజమైనటువంటి విశ్వాసం అంటే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం ముందు పూర్తిగా మనకు కలగాలి. పూర్తిగా అంటే అక్కడ డౌటింగ్ తామస్సుల కింద మనం ఉండకూడదు. మనం ప్రతిదానికి డౌట్ చేయకూడదు. మనకు డౌట్ చేసేవాడు కృష్ణుడు చెప్పాడు గీతలో, ఈ అనుమాన మనుషులకి కూర్చుంటే అనుమానం, కూర్చుంటే సందేహం, నుంచుంటే సందేహం. కొంతమంది డౌటింగ్ తామస్సులు ఉంటారు, మాట మాటికి అనుమానం. ఈ అనుమానించే మనుషులకి ఈ లోకంలో వాళ్ళు సుఖపడరు, పరలోకంలో సుఖపడరు అని చెప్పాడు కృష్ణుడు. అంటే అనుమానం పనికిరాదు. మీకు పరం చైత్య విశ్వాసం ఉండాలి ఈశ్వరుడు పట్ల. ఈశ్వరుడు మన హృదయంలో ఉన్నప్పటికీ, మన కంట్రోల్లో మన హృదయంలో ఉన్నప్పటికీ నాకున్న టెండెన్సీస్, నాకున్న సంస్కారాలు, పునర్జన్మ హేతువులు, అంటే ఈ భోగ వాసనలు, ఈ కర్మ వాసనలు, ఇవన్నీ కూడా వస్తువుని మనకు తెలియటానికి అడ్డు వస్తున్నాయి. అంటే నీకు తెలియకపోయినా వస్తువు అక్కడ ఉంది. మరలు ఆ వస్తువుని తెలుసుకోవడానికి మొలగటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నీ హృదయంలో నువ్వు మొలగటానికి ప్రయత్నం చేస్తున్న వస్తువుని తెలుసుకోవడానికి. కానీ నీ మనస్సును ఆ హృదయంలో మొలగనివ్వటం లేదు. ఈ వాసన లేని ఈ మనస్సును పిలక పట్టుకుని తీసుకొచ్చి మళ్ళీ సహస్రానికి తీసుకొచ్చేస్తున్నాయి. వాసన నశింపజేయటానికి ఎంతో కొంత ప్రాక్టీస్ చేయకపోతేనే కానీ వాసన నశించదు. స్వప్రయత్నం, కళ పరిపక్వం, ఈశ్వర కటాక్షం. అంటే నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేయాలి. కొంతకాలం చేసేవాడికి ఈశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. అంటే నీ ప్రయత్నం వల్లే వస్తువు తెలియదు. నీ ప్రయత్నంతో పాటు ఈశ్వరుని కరుణ కూడా ఉండాలి. అంటే ఈశ్వరుని దయ కూడా ఉండాలి. అంటే నీ ప్రయత్నంతో పాటు ఈశ్వరుని దయ కూడా కలిసి వస్తే నీకు ఆ వస్తువు ఇప్పుడే, ఎప్పుడో ఎక్కడో కాదు, ఇప్పుడే ఇక్కడే నీకు లోపం ఉన్నటువంటి వస్తువు నీకు వ్యక్తం అవుతుంది. అది నీకు తెలుస్తుంది. ఆ వస్తువు నీ హృదయంలో ఉన్న వస్తువు నిన్ను తాకినప్పుడు, నీ ఇరుకులోకి అది వచ్చినప్పుడు, నీ సూక్ష్మ బుద్ధికి అది అందినప్పుడు అది ప్రత్యక్షంగా నీకు తెలుస్తూ ఉంటుంది. ఎవరో చెప్పుడు మాటల మీద నువ్వు ఆధారపడక్కర్లేదు. ఇట్ ఇస్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. కృష్ణుడు చెబుతాడు గీతలో, అది ప్రత్యక్షంగా నువ్వు అనిపించవచ్చు, ఇండైరెక్ట్ గా కాదు, అది డైరెక్ట్ గా నువ్వు అనిపించవచ్చు. అది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ప్రత్యక్షానుభవం, బ్రహ్మానుభవం పొందటం కోసం ఏ విషయాలైతే అడ్డొస్తున్నాయో వాటిని పోగొట్టుకోవటం ఎలాగా, వాటిని తొలగించుకోవటం అలాగానే. దానికే యోగం. యోగం ఏంటి అంటే ఆ చిత్తవృత్తిని నశింపజేయటం కోసమే యోగం. అంటే ఇక్కడ భగవాన్ ఏమంటారంటే నువ్వు ఎవరివో నువ్వు తెలిస్తే నువ్వు కాని దాంట్లోంచి బయటపడతావని. అంటే నువ్వు ఎవరివో నువ్వు తెలిస్తే నువ్వు కాని దాంట్లోంచి నువ్వు బయటపడతావు. అందుకని నీకు ఆత్మజ్ఞానం కానీ సంపాదిస్తే నువ్వు కాని విషయాలు వదిలి ఒక ఆత్మ గురించి, ఒక చైతన్యం గురించి, ఒక భగవంతుడి గురించి, అవి తప్పించి మిగతా విషయాలు ఎవరైనా ఏదైనా ఆలోచిస్తుంటే అడుగుతుంటే భగవాన్ ఒక మాట అన్నారు, వాటి గురించి మిమ్మల్ని ఎవరు మాట్లాడుకున్నారు, వాటి గురించి మిమ్మల్ని ఎవరు తలపెట్టుకున్నారు, వారి గురించి వాటి గురించి మీకు ఆ గొడవ ఎంతకని. అంటే ఏదైతే ఉన్నో దాని గురించి ఆలోచించు, నువ్వు కాని దాని గురించి ఎంత ఆలోచించినా అవ్వవు అది అని చెప్పి. నువ్వు ఏదైతే ఈ మధ్య నేను కాలాన్ని పాడు చేసుకుంటున్నాను ఒక ఆయన భగవాన్ దగ్గరికి వచ్చి, భగవాన్ గారు అసలు కాలం ఎక్కడుంది, కాలం లేదు కదా, ఇంకా కాలం ఏం పాడు చేసుకుంటా ఉన్నాడు ఆయన దగ్గరతో. తలకాయ ఉన్నవాడికి తలకాయ పోటీ కానీ ఇంకా తలకాయ లేనివాడికి తలకాయ పోటీంచండి. అదే ఆయన ఆయన ఏమన్నా ఏంటంటే నేను కాలాన్ని పాడు చేసుకుంటున్నాను అన్నాడు. అసలు కాలం ఉంటే పాడు చేసుకోవచ్చు, కాలమే లేకపోతే ఇంకా పాడు చేసుకోవటం లేదు అంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే నీ మనసులో కాలం ఉంది, చైతన్యంలో కాలం లేదు. నువ్వు చైతన్యం అంటే అది సుప్రీం టీచింగ్, అది ఫైనల్ టీచింగ్. ఇంకా బాగా అర్థం చేసుకుని వాడు అడిగిన ప్రశ్న అంటే నేను కాలాన్ని వేస్ట్ చేసుకుంటున్నాడు. కాలం ఉంటే వేస్ట్ చేసుకునే సమస్య వస్తుంది. ఆ కాలం లేని కదా ఇంకా వేస్ట్ చేసుకోవటం ఏంటి? డబ్బే లేనది అనుకుని ఒకరికి ఇంకా డబ్బు పాడు చేసుకోవడమే సమస్య ఏముంటుంది అసలు? అలాగే కాలమే లేదు, కాలమే లేనప్పుడు ఇంకా కాలాన్ని వేస్ట్ చేసుకునే సమస్య లేదు. కాలం అనేది మనస్సులో ఉంది, స్పేస్ అనేది మనస్సులో ఉంది, ఈ చావు అనేది మన ఈ చావు కూడా నిజం కాదు, అది కూడా తలంతే. చైతన్యంలో చావు లేదు, నేను చనిపోతున్నాను అనుకోవడం కూడా తలంతే, అది కూడా నిజం కాదు. అంచేది నువ్వు కాలం కాలం మనస్సులో ఉంది, టైం మనస్సులో ఉంది, స్పేస్ మనస్సులో ఉంది. నిజమైన ఎడ్యుకేటెడ్ ఎవడంటే టైం అండ్ స్పేస్ నుంచి ఎవడైతే విడుదల పొందాడో వాడు నిజమైన ఎడ్యుకేటెడ్, వాడు నిజమైన ఫ్రీడమ్ను పొందుతాడు. వస్తువుని తెలుసుకోవాలనే కాంక్ష ఎవరైనా యొక్క లోతుల్లోంచి రావాలి, కానీ ఆ తెలియబట్టు నీకు రాగదు. ఒక జన్మ వెనకో ముందు నీకు వస్తువు తెలియబడుతుంది, కానీ తెలుసుకోవాలనే కాంక్ష మటుకి నీకు అది కలగాలి. అంటే శ్రద్ధ కలగాలి, శ్రద్ధ కలిగింటే జ్ఞానం రావటం ఆగదు. ఏదో ఒక జన్మ వెనక వచ్చు ముందు వచ్చు నా రోజు వెనక ముందు వచ్చేస్తుంది జ్ఞానం. ఆ లోపల నీకు శ్రద్ధ కలగటం కావాలి. అంటే మన చేతిలో డబ్బు ఉంటే బజారులో వస్తువు కొనుక్కోవటం ఒక గంట వెనక ముందు కొనుక్కుంటాం, ముందు ఏది ముఖ్యం? చేతిలో డబ్బు ముఖ్యం. అలాగే శ్రద్ధ కనుక నీకు కలిగితే తప్పనిసరిగా నీకు జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం వల్ల నీకు మోక్షం వస్తుంది. జ్ఞానం వల్ల ఏమొస్తుంది నీకు? జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. జ్ఞానం వల్ల నీకు శాంతి కలుగుతుంది. అది లౌకికమైన శాంతి కాదు, అది భౌతికమైన శాంతి కాదు. ఊహిస్తే నీకు అది అందదు. అటువంటి అనిర్మితమైనటువంటి శాంతి అది నీ హృదయంలో ఉంది. ఆ శాంతిని వరించి ఆ శాంతిని వరిస్తే నువ్వు శాంతి కోసం ఎదుక్కోక్కర్లేదు. నీ హృదయమైన వస్తువు నువ్వు తెలుసుకున్నప్పుడు శాంతి వచ్చి నిన్ను వరిస్తుంది, మోక్షం వచ్చి నిన్ను వరిస్తుంది. అంచేత రమణ మహర్షి గారు చెప్పేవారు, ఎవరి అనుగ్రహం వల్ల నాకు జ్ఞానం కలిగిందో వారి అనుగ్రహం వల్ల నీకు కూడా జ్ఞానం కలుగుతుంది. అంటే నన్ను అనుగ్రహించేవాడు వేరు, మిమ్మల్ని అనుగ్రహించేవాడు వేరు కాదు. నన్ను అనుగ్రహించేవాడు ఒకడు, మిమ్మల్ని అనుగ్రహించేవాడు వేరు. ఎంతమంది దేవుళ్ళు లేరు? నన్ను అనుగ్రహించేవాడు వేరు, మిమ్మల్ని అనుగ్రహించేవాడు వేరు కాదు. ఎవరి అనుగ్రహం వల్ల నాకు జ్ఞానం కలిగిందో వారి అనుగ్రహం వల్ల నీకు కూడా కలుగుతుంది. అంచేత అని వారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ఒట్టి చేసేటోటి బయటికి వెళ్ళరు. నాస్తికులు ఆస్తికులు అవుతారు, ఆస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానులు అవుతారు, జ్ఞానులు మోక్షాన్ని పొందుతారు. అంటే గురువు అనుగ్రహం వచ్చేటప్పుడు ఆ జాగల్ని కళ్ళకు కనిపించకపోవచ్చు, కానీ ఆ పరిణామంలో నీ ఒక మెట్టి తర్వాత ఒకటి మెట్టి ఒక మెట్టి దానంతరిని నీకు తెలియకపోయినా మీరు ఆ మెట్టును పొందుతూనే ఉంటారు, మీరు గమ్యాన్ని చేరుకుంటూనే ఉంటారు. మీ బుద్ధిలో మార్పు వస్తూనే ఉంటుంది, మీకు సూక్ష్మ బుద్ధి కలుగుతూనే ఉంటుంది. ఆ బుద్ధి యొక్క సూక్ష్మత మీకు కలుగుతూ ఉంటుంది, పవిత్రమైన హృదయం కలుగుతూ ఉంటుంది. సటిల్ ఇంటలెక్ట్ పరమేశ్వరుడు అనుగ్రహించి మీకు సటిల్ ఇంటలెక్ట్ని ఇస్తాడు. అంటే ఎటువంటి బుద్ధి మీకు కలిగితే ఈశ్వరుడు దర్శనం అవుతుందో అటువంటి బుద్ధిని ఆయనే ఇచ్చి ఆయనే నీకు దర్శనమిస్తాడు. అంటే దేవుడు కనిపిస్తే మనం చూడగలం, కానీ బలవంతం చేసి ఆయన కనిపించేలా మనం చేసుకోలేము. కనిపిస్తే చూడటానికి మనకు ఆయన కనిపించాలి అసలు, ఆయన కనిపిస్తే మనం చూడటానికి మనం పనికి వస్తాం. అంతేగాని బలవంతం చేస్తే కనిపించడు. అంచేత ఆయన కనిపించాలంటే మనకు యోగ్యత వచ్చినప్పుడు, అర్హత వచ్చినప్పుడు ఆగదు, ఆయన దర్శనమిస్తాడు, దర్శన అనుభవం కలుగుతుంది మనకి. అంటే మీరు చిల్లర విషయాల్లో చిల్లర విషయాల్లో మటుకి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. మీ పనులు మీరు శ్రద్ధగా చేసుకోండి. మన పనుల కోసం మన ఇతరుల మీద ఆధారపడకూడదు. అంటే దానివల్ల బానిసత్వం వస్తుంది. దేహం ఉంది కాబట్టి ఆ దేహధర్మాలు అవి కొన్ని ఉంటాయి. అంటే మన పనులు మనం జాగ్రత్తగా చేసుకుంటూ మిగతా ఆ లీజర్ టైం అయినా మనం భగవదానుభవం పొందడానికి ప్రయత్నం చేస్తే ఎప్పుడో కాదు ఇక్కడే పొందొచ్చు, ఈ జన్మలోనే పొందొచ్చు, ఎప్పుడో కాదు ఈ జన్మలోనే పొందొచ్చు. ఎక్కడో ఉన్నదనుకున్నా ఎక్కడే ఉండవయ్యా. ఎప్పుడో పొందుదాం అనుకున్నా ఇప్పుడే పొందొచ్చు. నువ్వు ఎప్పుడో ఇప్పుడు రాదేమో అనుకోవద్దు. భగవంతుని నేను తెలుసుకోలేను, భగవంతుని నేను తెలుసుకోలేనన్న తలంపు కూడా నీకు అడ్డొస్తాను చివరికి. అలా అనుకోకు నువ్వు. భగవంతుడు నాయని భగవదను నేను పొందలేను భగవదను పొందలేను అనుకుంటూ కూర్చుంటాను అనుకో, నీ అనుకోవటం నీకు అడ్డొస్తాను. నిజంగా ఆయన కనికిందామని అనుకుని నేను అనుకోవడం వచ్చి అడ్డుపడుతుంది అక్కడ. అది అంచేది నేను అలాగే భగవదనుభవం పొందలేను పొందలేను అలాగనుకోకు, నెగిటివ్గా థింక్ చేయకు, పాజిటివ్గా థింక్ చేయి. ఆ నెగిటివ్గా థింక్ చేయటం అనేది మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అంటే నీకు నువ్వు తప్పనిసరిగా ఇప్పుడే ఇక్కడే నువ్వు తప్పనిసరిగా పొందుతావు. అంటే నువ్వు ఏం వర్రీ పడవలసినటువంటి పని లేదు, నీకు శాంతి కలుగుతుంది. అంటే ఎటువంటి శాంతి కలుగుతుందంటే ఎప్పుడో వస్తుందనుకున్నది అప్పుడే వచ్చేసిందంటే అనిపిస్తుంది నీకు శాంతి. అంటే నువ్వు మీరు శాంతిగా ఉండాలంటే పవిత్రంగా ఉండాలంటే దీనికి రహస్యం ఉంది. మనం ఏదో పని చేస్తూ ఉంటాం, పని చేస్తూ ఉంటాం. ఆ పని చేసినప్పుడు ఆ పని చేయడం పని సభ్యులుగా చేయిస్తాం, పని తక్కువ చేస్తాం, దానికి సంబంధించిన ఫలితాన్ని ఊహిస్తూ ఉంటాం. ఆ ఫలితం ఎలాగొస్తుంది, ఎలాగొస్తుంది, అది ఎలాగొస్తుంది. చేతిలోనే పని సరిగ్గా చేయం, చేతిలోనే పని సరిగ్గా చేయటం మానేసి ఆ ఫలితానికి ఫలితాన్ని ఏమి ఊహిస్తాం అని ఇమాజిన్ చేస్తాం, దానివల్ల సంకల్పాలు ఎక్కువ వచ్చేస్తాయి. మీరు ప్రాక్టికల్గా మీ ఇంటికాడ కూడా మీరు చేసి చూడండి, మనం ఏదో పని చేస్తాం, పని చేయాలి కదా పని చేస్తాం. ఆ పనికి జ్ఞానానికి వివోదేం లేదు. అంటే ఎలా ఉండాలంటే మనకు వచ్చే ఫీలింగ్స్, మనకు వచ్చే తలంపులు, మనం చేసే పనులు, మనకు వచ్చే ఆలోచనలు భగవంతుని తెలుసుకోవడానికి మనకు సహకరించేలా ఉండాలి. మనం ఏదో పని చేస్తూ ఉంటాం, ఆ పని ఎలా ఉండాలి దేవుణ్ణి తెలుసుకోవడానికి సహకరించాలి. మనం ఇంటిగా ఇంటికాడ కూర్చుంటాం, ఏదో ఆలోచనలు వస్తాయి, రానివ్వండి. ఆలోచన ఎలా ఉండాలంటే దేవుణ్ణి తెలుసుకోవడానికి ఆలోచన నీకు సహకరించేలా ఉండాలి. ఇప్పుడు ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి, నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. ఆ ఫీలింగ్స్ ఎలా ఉండాలి, నీ లోపల ఉన్న సద్వస్తువు దగ్గరికి నేను తీసిపోయేలా ఉండాలి. ఆ ఫీలింగ్స్ నీ మనసు, నీకు వచ్చే ఫీలింగ్స్ నీ మనసును బాహ్యముఖ పరిచయంలో ఉండకూడదు. నీ హృదయం యొక్క లోయల్లోకి తీసివేళ్ళిపోయేలాగా ఉండాలి నీ ఫీలింగ్స్, నీ థాట్స్, నీ ఇమాజినేషన్స్ కూడా. అదే కేంద్రం వైపుకే ఇవన్నీ డైరెక్ట్ చేయబడాలి నీ ఫీలింగ్స్ అన్నీ కూడా. నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోవాలనుకున్నట్టు మాత్రం చేయదు, నీకు తెలియబడదు. ఈశ్వరానుగ్రహంలో అది తెలుస్తుంది. నువ్వు ప్రయత్నం చేయి, మేక్ ఎఫర్ట్, ప్రయత్నం చెయ్యి. ప్రయత్నం చేయటం ఆ కాలం, ఆ కాలక్రమంలో నీకు వస్తువు తెలుస్తుంది. నీవు సందేహాలు పెట్టుకోవద్దు, అనుమానాలు పెట్టుకోవద్దు. అంటే నీకు ఎప్పుడైతే నీకు ఆ వస్తువుని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావో, ఆ వస్తువు యొక్క అభిముఖంగా ఎప్పుడైతే ప్రయాణం చేస్తున్నావో, అప్పుడు నిజంగా నీకు ఫ్రీడమ్ కలుగుతుంది, హ్యాపీనెస్ కలుగుతుంది. అప్పుడు నువ్వు ఎడ్యుకేట్ అవుతూ ఉంటావు, నువ్వు ఎన్లైటన్మెంట్ అవుతూ ఉంటావు, నీకు తెలివి పెరుగుతుంది, చైతన్య స్థాయి పెరుగుతూ ఉంటుంది. హృదయాభిముఖంగా నువ్వు ప్రయాణం చేసేటప్పుడు అంచేత రమణ మహర్షి గారు చెప్పారు, అంటే మనం ఎవరైతే సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళకి పైకెళ్తే తెలియదు, లోపలికైతే తెలుస్తున్నారు. ఎవరికైతే జ్ఞానం సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళు పైకి వెళ్ళవలసింది లోపలికి వెళ్ళాలని. సర్వసాధారణంగా ఎక్కడ ఉన్నవాళ్ళు 2 ఎకరాలు కొనుక్కుంటే వాళ్ళు చాలా పైకి వెళ్ళిపోయారనుకుంటాం మనం, అంతే కదండి. 1 లక్ష రూపాయలు ఉన్నవాళ్ళు 1 లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళు చాలా పైకి వెళ్తున్నారనుకుంటాం. రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారికి తహసీల్దార్ ప్రమోషన్ ఇస్తే వాళ్ళు చాలా పైకి వెళ్ళిపోయారనుకుంటున్నాం. మంచిదే అలా, ఇక్కడ అలా ఇది పైకి వెళ్ళి ఇది కదా మీకు లోపలికి వెళ్ళాలక్కడ. ఎందుకంటే కృష్ణుడు ఏమని చెప్పాడంటే గీత నేను పైన ఉన్నానని చెప్పలేదు, నీ హృదయంలో ఉన్నానని చెప్పాడు. కృష్ణుడు ఎక్కడైతే ఉన్నాయని చెబుతున్నాడో అక్కడికి వెళితే నీకు వస్తువు తెలుస్తుంది. అంటే లోపలికి నేను పైకి వెళ్ళటం కాదు, ఇక్కడ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే నీకు వస్తువు తెలుస్తుంది. నీకు మంచి తలంపు రానివ్వండి, చెడు తలంపు రానివ్వండి. ఎలాంటి ఈ తలంపు ఎక్కడి నుంచి వస్తామని రాలేదు, దేహం మాత్రమే నేననే బుద్ధిలోంచే తలంపు వస్తాను. అంటే నేను చెప్పానని మీరు నమ్మొద్దు, భగవాన్ చెప్పారని మీరు నమ్మొద్దు. మీరు ప్రశాంతంగా ఇంటికాడ ఆలోచించుకోవచ్చు. మీకు ఏదైనా తలంపు వస్తే ఈ తలంపు ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందంటే మీ దేహమే కేంద్రం అవుతుంది. అంటే భగవాన్ చెప్తూ ఉన్నారు, అందరూ గజయతగాళ్ళే, ఎవడో గజ ఇవ్వలేకపోతున్నాడు. అందరూ గజయతగాళ్ళు అనేటండి, గజయతగాళ్ళని ఏక ఏక మాడబెట్టడం, అందరూ గజయతగాళ్ళు వచ్చారట. తీరా ఏక ఏక మాడబెట్టేది ఎవడో గజం కలవటం లేదు. నేను అర్థం ఏంటంటే మేము ఇన్ని అభ్యాసాలు చేస్తున్నాం, అన్ని యోగాభ్యాసాలు చేస్తున్నాం, ఈ ప్రాణాయామాలు ఇన్ని రకాలుగా చేస్తున్నాం, కానీ ఆ దేహబుద్ధి నశించకపోతే ఏం ప్రయోజనం లేదు. వీటి వల్ల దేహబుద్ధి నశించాలి. వీటన్నిటి యొక్క ప్రయోజనం ఏంటంటే నువ్వు ప్రాణాయామం చెయ్యి, ధ్యానం చెయ్యి, లేకపోతే నువ్వు తపస్సు చెయ్యి, ఏది చెయ్యి, మొత్తం నీకు ఏది నశించాలి. దేహబుద్ధి నీకు నశించకపోతే నీకు ఆత్మబుద్ధి కలగదు, చైతన్య బుద్ధి కలగదు, జ్ఞానబుద్ధి కలగదు, శివబుద్ధి కలగదు నీకు. అంటే శవబుద్ధి విడిచిపెట్టిన వాడికి శివబుద్ధి కలుగుతుంది, కానీ ఎవరైతే శవబుద్ధి విడిచిపెట్టలేకపోతే వాడికి శవబుద్ధి ఉన్న వాడికి చచ్చిపోయి ఇంకా కొత్త శవాలు వస్తూ ఉంటాయి. ఎవరికి శరీరం మరణించిన తర్వాత మళ్ళీ మనకి శరీరం వస్తుందా రాదా అని మీరు అనుమానం పడక్కడ, శరీరం వచ్చేస్తుంది. అంటే శవబుద్ధి ఉన్న వాడికి శవాలు వస్తాయి. ఈ శవబుద్ధి ఎవరికైతే నశించిందో, ఎవరికైతే శవబుద్ధి కలిగిందో, వాడు ఈ పునర్జన్మ యొక్క ప్రవాహంలోంచి బయటపడతారు. అంటే నీ నీకున్న చిక్కుడికి అన్నింటికి కారణం ఏంటంటే నీకున్న చిక్కుడికి ఈ విరోధాలకి ఈ కలలైన ఊహలకి ఏన్నింటికి కారణం ఏంటి? నీ దేహ బుద్ధి అంటే నీ అహంకార బుద్ధి. ఈ దేహాన్ని చంపేయాలనుకుంటున్నాం అనుకోండి మనం, మమ్మల్ని ఈ ఇంద్రియాలు చంపక్కర్లేదు దేహాన్ని. ఒక 40 రోజులు 30 రోజులు మీరు అన్నం మానేయండి చచ్చిపోతుంది. అన్నం తింటే మానేస్తే ఏమవుతుంది దేహం? చచ్చిపోతుంది. మీరు బలవంతం ఎవరు చంపక్కర్లేదు, 40 రోజులు అన్నం పెట్టడం మానేస్తుంది చచ్చి, ఇంకా తొందరగా చచ్చిపోవాలంటే 10 రోజులు నిద్ర మానేస్తే చచ్చిపోతుంది. 10 రోజులు రాత్రి పగలు నిద్ర లేకుండా ఉండండి మీరు, ఒక 11 రోజులు శరీరం చచ్చిపోతుంది. ఇది నిద్రట్ల నుంచి ఎనర్జీ వస్తుంది బాడీకి, నిద్రట్లోంచి ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ ఆగిపోతుంది 10 రోజులు వాడు చచ్చిపోతాడు. తర్వాత అన్నం తీరేటప్పుడు భగవాన్ ఒక మాట చెప్పారు, మీరు మనసు చెప్పినట్టు వినకండి దేహం చెప్పినట్టు వినండి. అంటే ఈ అన్నం తింటున్నాను కూడా మనం సరిగ్గా దేహానికి సరిపోయినప్పుడు అది సరిపోతుందని, ఈ తిన్నది సరిపోతుందని దేహం చెబుతూ ఉంటుంది. కానీ మనసు ఏం చేస్తుంది? ఇంకా తినమని చెబుతూ ఉంటుంది. మనసు పడకే బాధపడేది ఎవరు? దేహమే బాధపడుతుంది. అంటే దేహం చెబుతుంది సరిపోతుంది తిన్నదని పడుతుంది, సరిగ్గా కరెక్ట్గా చెబుతుంది. కానీ మనం మనసు ఊరుకోదు ఇంకా తినేయమని చెబుతుంది. ఎందుకంటే చెప్పేదేమో మనస్సు, బాధపడేది ఎవరు? దేహం బాధపడుతుంది. అంటే నువ్వు అన్నం తినేప్పుడు ఆహార పదార్థాలు తీసుకునేప్పుడు ఏది తిన్నా నువ్వు దేహం చెప్పినట్టు వినాలి, కానీ మనసు చెప్పినట్టు వినకూడదు. దేహం చెప్పినట్టు కనుక నీకు ఉంటే తప్పనిసరిగా నీకు ఆరోగ్యం బాగుపడుతుంది. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాయంటే జ్ఞాన సంపాదనకి దేహం యొక్క ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం అవసరం. నీ దేహం, నీ ఆరోగ్యం, నీ మానసికమైన ఆరోగ్యము, నీ దేహం యొక్క ఆరోగ్యము జ్ఞాన సంపాదనకి అవసరం. ఎందుకంటే ఆరోగ్యం లేకపోతే ఏం సాధించలేము మనం. మీరు చేసుకునే కార్యక్రమాలు, మీరు చేసుకునే సాధనలు అవి కూడా మీరు చేసుకోండి. కానీ ఏం చెప్పారండి భగవాను? నువ్వు ఏదైనా మాట్లాడుతూ ఉంటావు, మామూలుగా సమాజంలో మాట్లాడతాం, ఇంటికాడ మాట్లాడుతూ ఉంటావు వ్యవహారాన్ని బట్టి, అలా ఏదో పని చేస్తూ ఉంటావు, లేదా ఆలోచిస్తూ ఉంటావు. ఇక నీకు జ్ఞానం కలగాలంటే, అంటే ఉండిలో ఉండగానే, ఉండి దాటిపోక్కర్లే, మీరు ఉండిలో ఉండగానే జ్ఞానం వచ్చేస్తుంది మీకు. అది ఎలాగంటే అవసరం ఉంటే మాట్లాడాలి, అవసరం లేనప్పుడు మాట్లాడకుండా వదిలేయాలి. ఇంకా అవసరం లేనప్పుడు మీరు మాట్లాడుతుంటే అహంకారానికి సప్పడం వెళ్ళిపోతా ఉంటుంది ఫుడ్. మీకు అర్థమవుతుంది? అది మీరు చేసి పని ఎలా ఉండాలంటే నిర్మలంగా ఉండాలి, నిరాడంబరంగా ఉండాలి. అలా ఉంటే ఏమవుతుందంటే అహంకారానికి ఫుడ్ సప్పడే కట్ అయిపోతా ఉంటుంది. అంటే భగవద్గీత పొందడం కోసం ఏ ఈగో అయితే మీకు అడ్డొస్తుందో దానికి వెళ్ళి ఆహారం మీరు ఆపేసేయండి. అందుకని మీరు పేచీలు ఏం పెట్టుకోవద్దు. అంటే మీ మాట ద్వారా మీ అహంకారం పెరగకూడదు, మీ చేత ద్వారా మీ అహంకారం పెరగకూడదు, మీ ఆలోచన ద్వారా మీ అహంకారం పెరగకూడదు. ఈ మూడు ఛానల్స్ కనుక అహంకారానికి వెళ్ళే ఫుడ్ సప్లై ఈ మూడు రకాలుగా వెళుతూ ఉంటుంది. ఈ మూడు రకాలుగా మీరు అక్కడ క్లోజ్ చేసేస్తే, దాన్ని ఫుడ్ వెళ్లకుండా ఆఫ్ చేస్తే, దానంతరదే మీ జపంతో సంబంధం లేకుండా, మీ పూజతో సంబంధం లేకుండా అహంకారం దానంతరదే చనిపోయి ఊరుకుంటుంది. అవి చనిపోతే మీరు పోయామని కంగారు పడకండి. ఈ మధ్య హైదరాబాద్ లో అక్కడ అడిగారండి, ఏమంటే ఈ రమణ మహర్షి గారు ఏం చెప్పారు, నేను పోగొట్టుకోవాలి, నేను పోగొట్టుకోవాలి అని చెబుతున్నారు. మీ బతికేది దానికోసం ఉండే ఇంకా దాన్ని పోగొట్టుకుంటే ఏముంటున్నారు? మీకు అర్థమవుతుంది. అంటే ఆయన చెప్పింది ఏంటి, ఇప్పుడు శ్రీరామం తాగుతున్నారు అనుకోండి, చాలా బాగుంది ఒక గ్లాస్ కావచ్చు, 2 గ్లాసులు తాగుతున్నాం అండి. నూరు శ్రీరామం తాగినాక లోపల భాగం చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తున్నాడు ఒకడు, అది మనస్తానండి, నేనండి ఎవడనండి. ఆ ఎంజాయ్ చేసేవాడిని తీసేస్తే ఇంకా బతకడం ఎందుకు, నీ శ్రీరామంలో ఎందుకు గొడవలు, ఎందుకు ఈ సినిమాలు చూడటం ఎందుకు, టీవీని చూడటం ఎందుకు, ఈ గొడవ ఎందుకు అంటున్నాడండి ఆయన. ఎవడైతే ఎంజాయ్ చేస్తున్నాడో వాడిని తీసేయమంటే ఎలాగండి? ఇంకా మరి ఏదో కృష్ణారామ అనుకోమని చెప్పండి, బాగుంది ఇది. అంతేకాని మీరు ఎంజాయ్ చేసేవాడిని నేను తీసేయమంటే బతకడం కోసం, ఆడి కోసం పొందుతున్నా, నేను కోసం పొందుతున్నాడు కదా మనిషి. అడిగేవాడు ప్రశ్న ఏంటంటే ఎంజాయ్మెంట్ పోతున్నాను, ఎవరైనా ఉపకారం చేశారనుకోండి, ఎవరైనా మీ వల్ల మాకు ఉపకారం జరిగిందని వాళ్ళు చెబుతారనుకోండి, అప్పుడు నీకేమొస్తుందంటే సంతోషం వస్తున్నాడు. అది నేను తీసేస్తే ఇంకా సంతోషం ఎట్లా ఉంటుంది బాబా, నేను తీసేస్తే ఎలా, ఇంకా నేను సంతోషం చూద్దా అంటున్నారండి వాళ్ళు. మనం ముద్దు వచ్చడం ఉద్దేంటండి, మా దగ్గర ముద్దు వచ్చడం ఉండాలి కదా, నేను మనమన్నా నేను మొత్తానికి ఓడగొట్టేస్తే ఎలాగా, ఏదో కృష్ణారామ అని చెప్పండి బాగా ఉంది కదా, నేను ఉండకపోతే అంటే ఎంజాయ్మెంట్ పోతున్నానని కంగారు పడుతున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఈ నేను పోతే ఇక్కడ మీకు ఏంటండి ఎంజాయ్మెంట్ ఏం పోదు. అంటే ఈ నేననే తలంపులు, ఈ నేననేది నిజం కాదు, ఈ నేననేది ఒక తలంపు. ఇది గాఢ నిద్రలో మనం ఈ నేనులోంచి విడిపోతున్నాం, గాఢ నిద్రలోంచి దేహంలోంచి విడిపోతున్నాం, ఉండిలోంచి విడిపోతున్నాం, చావు పుట్టుకల్లోంచి విడిపోతున్నాం, ఈ మనస్సులోంచి విడిపోతున్నాం. మనకి ఎవరికైనా ఎవరితోటైనా కలహాలుంటే ఆ గొడవలతోటి మనం విడిపోతున్నాం. అంటే మనం అక్కడ గాఢ నిద్రలో ఉన్నాం, గాఢ నిద్రలో మనం ఉన్నాం. కానీ ఈ దేహం గొడవలు కానీ, ఈ మనస్సు గొడవలు కానీ, ఈ ఎంజాయ్మెంట్ గొడవలు కానీ, ఈ దేహగతమైన నేను గొడవలు కానీ ఏమి లేవు. అక్కడ ఏమి అక్కడ ఏమి లేవు. కానీ అక్కడ మనం ఏది కాదో దాంట్లో నుంచి విడిపోతున్నాం. ఇది బాగా అర్థం చేసుకోండి. మనం ఇప్పుడు దేహం అంటే ఎవరి దేహం అంటే వాళ్ళకి బాగా ఇష్టమే, బాగా ప్రేమించుకుంటారు ఎవరి దేహాన్ని వాళ్ళు. ఎంత ఇష్టమైన అది మనం కాదు కాబట్టి మనతో దాంతో విడిపోతాం. అంటే మనకి ఎంత ఇష్టమైనా మన కాని వస్తువుల నుంచి వేరు పడిపోవడం తప్పదు, ఎంత ఇష్టమైనా సరే. కానీ ఏదైతే మనం అవునో దాంట్లో నుంచి వేరు పడలేం. ఏదైతే మనం కాదో, ఏదైతే మనం కాదో మనకి ఇష్టమైన లేకపోయినా నాలుగు రోజులు వెనక ముందు మనం వేరు పడిపోతాం. భగవాన్ ఈ నేననే తలంపు గాఢ నిద్రలో లేదు. అయితే గాఢ నిద్రలో తలంపులు ఉండవు. అప్పుడు ఆ గాఢ నిద్రలో నేననే తలంపు కూడా అన్ని తలంపులు లేనప్పుడు ఈ నేననే తలంపు కూడా గాఢ నిద్రలో పోతుంది. ఈ ఇంకెక్కడ పోతుంది ఇది నేననేది నిజం కాదు. అది కూడా ఒక తలంపు, అది కూడా తలంపు కాబట్టి తలంపులన్నీ అడిగినప్పుడు ఈ తలంపు కూడా అణిగిపోతుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. అయితే ఈ నేననే తలంపు గాఢ నిద్రలో మనకి తెలియకుండా అదృశ్యం అవుతుంది. ఈ నేననే తలంపు జాగ్రత్త అవస్థలో నువ్వు సాధన చేసి ఈ నేననే తలంపుని కనుక నువ్వు పోగొట్టుకుంటే అప్పుడు ఒక నేను ఒక తలంపు కాదు, ఒక నిజమైన నేనే, ఒక భగవంతుడే నీ లోపల ఉంటే, ఈశ్వరుడే నీ లోపల ఉంటే సద్వస్తే నేనుగా వ్యక్తం అవుతుంది. అది తలంపు మటుకు కాదు, అది నేనుగా ఆ ఈశ్వరుడు నీకు ఎలా వ్యక్తం అవుతాడు, నీకు నేనుగా వ్యక్తం అవుతాడు. అది ఎక్కడ రమణ మహర్షి గారు చెప్పారు, నీకు ఎప్పుడైనా కనిపించి వెళ్ళిపోయే దేవుడు నీకు కావాలా, 24 గంటలు నీకు కూడా ఉండే దేవుడు నీకు కావాలా. నీకు ఎప్పుడైనా కనిపించో 10 నిమిషాలు కనిపించి నీతో మాట్లాడి వెళ్ళిపోయే దేవుడు కావాలా, ఒక క్షణం కూడా నేను విడిచిపెట్టకుండా 24 గంటలు నీకు కూడా ఉండే దేవుడు నీకు కావాలి. ఏ దేవుడు కావాలి నీకు? ఒక 10 నిమిషాలు నీతో మాట్లాడి నీ ఎదురు వరవడిగితే ఇచ్చేసి వెళ్ళిపోయే దేవుడు నీకు కావాలా? 24 గంటల్లో కూడా ఒక క్షణం కూడా నేను విడిచిపెట్టకుండా ఉండే దేవుడు కావాలా? అది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సి ఏంటి, ఎంజాయ్మెంట్ పోతున్నాను కంగారు పడకండి. ఆయన ఏం చెప్పాడంటే ఎవరైనా పొగుడుతా అంటే నాకు ఇష్టం ఉండే, ఎవరైనా పొగిడేటప్పుడు నాకు సంతోషం వస్తుందా, సంతోషించుకుని తీసేయని ఉంటున్నారు, ఇంకెందుకని బాబు నేను బతకడం అంటున్నారండి. అది కరెక్ట్ మామూలుగా ఎలా అనిపిస్తుంది, పొగడతంటే ఇష్టం ఉంటుంది ఆయనకి. అలా అలవాటు పడిపోయి చెబుతున్నాడు, చిన్నప్పటి నుంచి అలా అలవాటు పడిపోయాడు పొగడతలకి. ఆ పొగడతలు అయితే నాకు మేత బాగుంటుంది, మేత దేని శరీరానికి కలం అహంకారానికి మేత బాగుంటుంది, బాగా ఉబ్బుకుతున్నది, నీ దాని తీసేయమంటే ఇంకా బతకడం ఎందుకు అంటున్నాడు. అర్థమవుతుందా అంటే ఎంజాయ్మెంట్ పోతున్నాయమ్మా. అంటే ఇప్పుడు ఏంటండి ఎంజాయ్మెంట్ పోదు, మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ ఫాల్స్ ఎప్పుడైతే పోయిందో, అంటే నేననే తలంపు ఎప్పుడైతే పోయిందో, ఆ లోపల ఇప్పుడు మీరు మిఠాయి తెలుసున్నారనుకోండి, మీరు బాగా అర్థం చేసుకోండి, మిఠాయి తెలుసున్నారు మీరు. ఆ మిఠాయి తిన్నప్పుడు మీరు ఏంటో ఎంజాయ్ చేస్తున్నారు, లేకపోతే మంచి సబ్జెక్ట్ షేక్స్పియర్ డ్రామా వింటున్నారు, విన్నప్పుడు మీరు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని ఎంజాయర్ని తీసేస్తే ఎలాగైనా, ఇది అసలు ప్రశ్న ఇక్కడ. అంతేకాదు నేనే తలం పేరు అక్కడ ఎంజాయ్ చేస్తుండే, ఇక్కడ మీరు కంగారు పడవద్దు. ఇక్కడ భగవాన్ ఏం చెప్పారంటే ఈ మిఠాయి తింటంటే మీరు ఎంజాయ్ చేస్తున్నారు, సినిమా చూస్తుంటే ఎంజాయ్ చేస్తున్నారు, టీవీ చేస్తుంటే ఎంజాయ్ చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? లేదా మీకు ఏదైనా అధికారం వస్తే ఎంజాయ్ చేస్తున్నారు, మీకు ఏదైనా డబ్బు పెరిగితే ఎంజాయ్ చేస్తారు, మీ సోషల్ స్టేటస్ మీకు ఎకనామిక్ స్టేటస్ పెరుగుతుంటే మీరు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మీరు ఎంజాయ్ లోపల ఎంజాయ్ చేసేవాళ్ళు తీసేస్తే అన్ని అచీవ్మెంట్స్ ఏం చేసుకుంటామని అడుగుతున్నారు కొంతమంది. ఇది ప్రశ్న. అంటే లోపల ఎంజాయ్మెంట్ ఆగిపోతున్నాయి. ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నాడో ఆ లోపల అంటే వాడు ఎప్పుడైతే ఆ నేననే తలంపు ఎప్పుడైతే నశించిందో, మీకు నిజమైన నేను అంటే సత్యం మా రియాలిటీ, మీ ఎవరైనా ఉన్న రియాలిటీ మీకు ఎలా వ్యక్తం అవుతుంది, నేనుగా వ్యక్తం అవుతుంది. అది ఏం చేస్తుందంటే ఆ నేనే ఆ నేను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మీరు ఏమి కంగారు పడద్దు. అంటే అప్పుడు మీరు ఎంజాయ్మెంట్ కోసం మెటాలజనక్కర్లేదు, సినిమాలు కలక్కర్లేదు. మీరు అన్నారు అప్పుడు ఎంజాయ్మెంట్ కోసం మెటాలజనక్కర్లేదు, సినిమాలు కలక్కర్లేదు. ఏం చేయాలి ఆ లోపల ఆ రియాలిటీ, ఆ రియాలిటీని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అది ఎలా ఉంటుందో ఎంజాయ్మెంట్, ఆ ఎంజాయ్మెంట్ మీరు మొదటి సినిమాకి వెళ్ళండి, బాగా ఉన్నట్టు మరి ఉండాలి తెలిసి ఏమవుతుందండి, ఆనందం పుచ్చుకొని మాకుండా అయిపోతుంది, మరి సఫలంగా తెలిసి వచ్చేద్దాం అంటే విసుకొచ్చేస్తుంది మీకు. ఎలా కాదు ఈ ఆ రియాలిటీ, రియాలిటీని ఎంజాయ్ చేసేటప్పుడు అది ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడు ఆ క్షణమైంది. ఎప్పుడు మీరు ఇయర్స్ సంవత్సరాలు తొందరు అది ఆ రియాలిటీ, రియాలిటీ ఎంజాయ్ చేస్తుంటే అది ఎంత కాలం వచ్చినప్పటికీ మీకు విసుగు కలగదు. ఆ క్షణం ఇది కొత్తగా ఇది ఇది ఆ హ్యాపీనెస్ అంటే ఎప్పటికప్పుడు ఇది ఫ్రెష్గా ఉంటుంది ఆ సుఖం. అది అటువంటిది ఆ సుఖం. మీరు విసుగురాదా ఇంజాన్ ఇంట్లో. ఇప్పుడు మీరు మిఠాయి తెలిసినారనుకోండి, మొట్టమొదటి మిఠాయి మొక్క తిన్నంత టేస్ట్ ఆఖరిసారి తిన్నప్పుడు ఉండదు. మీరు నాలుగు బూరులు తినండి, మొట్టమొదటిసారి బూరు తిన్నంత టేస్ట్ నాలుగోసారి తిన్నప్పుడు, నాలుగో మరి ఐదోసారి బూరు తింటే వెళ్ళటొచ్చేస్తుంది. ఇంకా ఆ మోక్ష సుఖం అటువంటి కాదు, ఎప్పటికప్పుడు అదే ఫ్రెష్గా మనకి ఈ సుఖం అందుతున్నట్టుగా ఉంటుంది అన్నమాట. చెరువు అప్పటికప్పుడు ఫ్రెష్గా అమ్ముతూ ఉంటుంది. పైగా ఎలా ఉంటుంది, స్వతంత్రంగా ఉంటుంది. ఇంద్రియాలతో కానీ, వస్తువులతో కానీ, ప్రకృతితో కానీ, నీ కళ్ళ కనిపించే ప్రపంచంతో కానీ ఏమీ సంబంధం లేకుండా ప్రపంచం కనిపించినా కనపంచకపోయినా, దేహం జీవించినా దేహం మరణించినా వీటితో సంబంధం లేకుండా, ఏంటి భాష్యమైనటువంటి మార్పులతోటి భాష్యమైన వికారాలతో సంబంధం లేకుండా ఆ సుఖం నీకు స్వతంత్రంగా అందుతూ ఉంటుంది. భాష్యమైన పరిస్థితులతో ఏమీ సంబంధం లేకుండా, మీరు పరిస్థితులు బాధ్యమైన పరిస్థితులు అనుకూలంగా ఉన్నా వ్యతిరేకంగా ఉన్నా లోపల స్వతంత్రమైన సుఖం అది. పైగా సుఖం ఎటువంటి ఫ్రెష్గా అప్పటికప్పుడే కొత్తగా మీరు ఆ సుఖాన్ని అనుభవిస్తున్నట్టుగా, ఎప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం అనేది కొత్తగా ఉన్నట్టు మీకు అనిపిస్తూ ఉంటుంది. అది పొందాక మీకు తెలుస్తుంది. అంటే ఊహలతోటి సరిపెట్టకండి, మీరు పొందండి, పొందితే మీకు అది తెలుస్తుంది. వస్తుంది మీరు పొందండి, హృదయంలో ఏదో ఉంది, హృదయంలో భగవంతుడు ఉన్నాడు, ఉన్నాడు కాబట్టి మీరు ఉన్నాను అని చెబుతున్నాడు. హృదయంలో ఏదనుకోండి, అద్భుతమైన నేను చెప్తుండేవాడు. మీరు బాగా అర్థం చేసుకోవాలి విషయం, భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, ఉన్నాడు కాబట్టి నేను ఉన్నాను అని చెబుతున్నాడు. హృదయంలో ఏదనుకోండి, నేను లేనని చెబుతుంది. భగవంతుడు అసత్యం చెప్పవలసిన పని ఏంటి? మామూలుగా పెద్ద మనిషే అసత్యం చెప్పడు, భగవంతుడి వాడు అక్కర్లేదు. మామూలుగా జంతువుగానే మీకు అసత్యం చెప్పడు. దేవుడు హృదయంలో ఉన్నాడు, నువ్వు ఉన్నాడు కాబట్టి నేను ఉన్నానని చెబుతున్నాడు. ఇప్పుడు లేడనుకోండి, లేను అని చెప్తూ ఉండేవాడు. ఇచ్చే మన నోట్లు ఆయన అక్కడ, ఆయనకు అక్కర్లేదు, మన నోట్లు ఆయనకు అక్కర్లేదు. మన దగ్గర దేవుడు ఏమో ఆశించుండేది, మన దగ్గర ఆశించేవాడు అబద్ధాలు చెప్పొచ్చు, మన దగ్గర నుంచి ఏం ఆశించని వాడు అబద్ధాలు చెప్పవలసిన పని వాడికి ఏం లేదు. మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి, నిద్ర వరకు తగు మాత్రం ఉండాలి, అతిగా ఉండకూడదు. అతిగా ఉండాలి, అతి నిద్ర వరకు సామర్థ్యం తగుగుణం పెరుగుతుంది. అంటే నిద్రలో తగు మాత్రమే ఉండాలి, ఆహారంలో కూడా తగు మాత్రమే ఉండాలి. అంటే మీరు తిని అన్నం మిమ్మల్ని సొగపెట్టాలి కానీ కష్టపెట్టకూడదు. గజంతుల్లో మీరు ఏం చే మనం ఏం అక్కర్లేదు. ఒక్క భోజనం చేసేది 10 నిమిషాలు జాగ్రత్తగా ఉంటే పర్వాలేదు, ఆ 10 నిమిషాలుగా మనం అజాగ్రత్తగా ఉంటే తర్వాత 24 గంటలు శరీరం నడకంగా ఉంటుంది. ఆ భోజనం చేసే 10 నిమిషాలు జాగ్రత్తగా ఉంటే తర్వాత మిగతా 24 గంటలు స్వర్గంలో ఉంటుంది శరీరం. ఆ 10 నిమిషాలు కనుక మనం అజాగ్రత్తగా ఉంటే మిగతా 24 గంటలు శరీరం నడకంగా ఉంటుంది. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి, మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి, నిద్ర విషయంలో కూడా తగు మాత్రం నిద్రపోతే సరిపోతుంది అని చెబుతూ, తర్వాత మీ ఇంటికాడ మిమ్మల్ని చూసి ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. మీకు అర్థమవుతుందా? మీరంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటే వాళ్ళు మేమంటే ఇష్టం లేదు, వాళ్ళంటే మాకు ఇష్టం లేదని ఇటువంటి గొడవలోకి వెళ్ళొద్దు అంటున్నారు భగవాను. ఇంకేంటే వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు నిజంగా మనమే ఇష్టపడుతున్నాను పోను, మనకి ప్రమాదం ఏంటో ఒకసారి రావడమే మనకు మమకారం ఏర్పడవచ్చు, ఇష్టం లేకపోతే ఇంకా మంచిది. ఈ ముసలమ్మలు ఏమనుకుంటున్నారంటే ఎవరికాడ గుర్చడం వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా ఇష్టంగా చుట్టాలి, నీలో ఇష్టంగా చుట్టాలండి, ఇష్టంగా చూస్తుంటారు, బాగా ఇష్టంగా చూస్తుంటే మీ మనసు దేవుని మీద కలగండి, కష్టమైన ఆడ మీద కలుగుతున్నాను. అంటే ప్రేమిస్తే మందరి నమస్కారాలు, ప్రేమించబోతే మీ నమస్కారాలు. మనం బాగా చూస్తుంటే వాళ్ళకి మందరి నమస్కారాలు, బాగా చూడటం లేదని కొన్ని మీ నమస్కారాలు. ఇంకే మన మనస్సును దేవుని పట్టుకుని ఉంటుంది. మనం బాగా ఎవరైనా బాగా ఆప్యాయంగా చూస్తున్నాను కొన్ని, ఎంత ఆపుకున్నాను వాళ్ళ మీద మనకి నమ్మకారం వచ్చేస్తుంది. చూడాలనుకున్న నమ్మకారం ఉండవు, శుభ్రంగా భగవంతుడు ఐక్యం అవుతాం మనం. కొంతమంది రోజు మాట్లాడేవాళ్ళు రోజు మాట్లాడటం మన చెడు కంగారు పడిపోతారు. వీళ్ళకి జ్ఞానం ఇచ్చిన ఇంకా ఇప్పుడు మీ ఇంటికి లేకుండా కూడా మీ అత్తగారు మీతో మాట్లాడటం మానేసిన వాళ్ళు కంగారు పడిపోతారు. ఎర్రచీలను గురితేనే భరించలేని వాళ్ళు, చిన్న మాటలతోనే భరించలేని వాళ్ళు, జ్ఞానం ఎక్కడ వస్తుందని రమణ మహర్షి. మీరు ఇంటికి వెళ్తారనుకోండి, ఇంత బాగా మీరు వింటున్నారు, మీ చూడుకోవాలో లేకపోతే మీ అత్తగారు మీ ఇంటికి వెళ్ళేప్పుడు మాట్లాడటం మానేస్తారని కూడా వాళ్ళకి ఏదో వికారం ఇచ్చి ఏ పరిచయం వస్తుందని కూడా వాళ్ళకి మాట్లాడటం మానేస్తే మీరు కంగారు పట్టాలంటే మాట్లాడటం మానేస్తే ఇప్పుడు మీకు వచ్చిన నష్టం ఏంటి? ఆరోగ్యంగా పరిచయం వచ్చింది, పరిచయం మానేసి మీకు నష్టం ఏంటి? అది భగవాన్ చెప్పి మీరు కోరికలో ఉండండి, మీరు మీ కోరికగా ఇవన్నీ దేహ సంబంధాలు. మనం చచ్చిపోతే మన బంధువుకి మన స్నేహితుడికి ఏమి సంబంధాలు? మన దేహం ఉందని చెప్పి బంధువులు, కానీ దేహం పోయినా బంధువులు ఏంటండి? శరీరం చనిపోయిన తర్వాత ఒక ఈశ్వరుడికి గురువుకి ఉన్న సంబంధం మనకు కంటిన్యూ అవుతుంది. అంటే ఒక గురువుతో ఉన్న అనుబంధమే శరీరం చనిపోయిన తర్వాత ఒక దేవుడికి భగవంతుడితో ఉన్న అనుబంధమే కంటిన్యూ అవుతుంది. ఈ దేహ సంబంధాలు ముక్కులో దారి కాస్త బయటకు వెళ్ళిపోతే ఈ దేహ సంబంధాలు ఏమీ సంబంధం లేదు. అయితే ఊరికే చిన్న చిన్న విషయాల గురించి ఆందోళన పెట్టుకోవద్దు. చిన్న చిన్న విషయాల గురించి ఆందోళన పెట్టుకోండి. కర్మఫలం గురించి ఎక్కువ ఊహించొద్దు. వచ్చింది ఏదో వస్తుంది, రానిది ఏదో రాదు. చేసే పని మటుకు మనం హృదయపూర్వకంగా చేయాలి. వచ్చింది వస్తుంది, రానిది రాదు. నువ్వు ఆలోచించిన వల్ల ఎక్కువ వచ్చేది అది. అయితే నువ్వు చేసే పని హృదయపూర్వకంగా చేస్తే వచ్చేది వస్తుంది, రానిది రాదు. నువ్వు పని సరిగ్గా చేయకుండా అస్తమాన ఫలితం గురించి ఊహిస్తుంటే సంకల్పాలు ఎక్కువ వచ్చేస్తాయి, తలంపులు ఎక్కువ వచ్చేస్తాయి. నేను ఏమి అవ్వలేవు, నీ స్వరూపానికి దూరం అయిపోతావు. నీ హృదయంలో ఉంటున్న సద్వస్తువులను తెలుసుకోవడం నీకు ఏ మాటలు సహాయపడతాయంటే, ఒకటి జ్ఞానుల యొక్క బోధ, రెండు వేదం చెప్పినటువంటి మాట, శృతి మాట, శృతి చెప్పిన మాట. అంటే వేదం ఏదైనా చెబితే ఒక జ్ఞాని బ్రహ్మాండం పొందినవాడు ఆ బ్రాహ్మణ స్థితిని చెబుతూ ఒక మాట వింటే ఆ మాటను రిపీటెడ్గా శ్రవణం మననం, శ్రవణం మననం, శ్రవణం మననం. అంటే ఇసుకు లేకుండా మీరు వినాలి. అది విన్నదాన్ని మీరు ఇంటికి విడిచిపెట్టేయకూడదు, ఆ మననం చెయ్యాలి. మీరు వినాలి, విన్న విషయాన్ని మీరు మననం, శ్రవణం చేయటం మననం చేయటం. అలా శ్రవణం ద్వారా శృతి చెప్పినటువంటి, ఆ వేదం చెప్పినటువంటి మాటని, పరమేశ్వరుడు చెప్పినటువంటి మాటని, తర్వాత గురువు చెప్పినటువంటి మాటని, అంటే జ్ఞాని జ్ఞాని యొక్క బోధ, జ్ఞాని యొక్క బోధ, జ్ఞాని యొక్క బోధని జ్ఞాని ఒక మాట చెబితే, లేదా వేదం ఒక మాట చెబితే, ఆ గురువు ఒక మాట చెబితే, ఆ మాటను రిపీటెడ్గా శ్రవణం చేసి శ్రవణం చేసి మీ మనసులో కనుక ఆ మాటను తిప్పుకుంటా అంటే, మిట్టిని తిప్పుకుంటా అంటే, మీ మనసు తనంతట తానుగా అంతర్ముఖం అవుతుంది. ఏది ఆలోచిస్తున్నామో అది మనం అవుతాం. ఏది మనం ఆలోచిస్తున్నామో, ఏది నిరంతరం ఆలోచిస్తున్నామో అది మనం అవుతాం. అంటే నువ్వు జ్ఞాని చెప్పిన మాటను తీసుకున్న మాట దేవుడయ్యున్నది. జ్ఞాని యొక్క హృదయం, జ్ఞాని యొక్క శరీరం, జ్ఞాని యొక్క చూపు, జ్ఞాని యొక్క మాట, జ్ఞాని యొక్క మనస్సు ఒకటిగా ఉంటాయి. అజ్ఞాని చెప్పే మాటలు ఆ హృదయానికి వాడి మాటకి సంబంధం ఉండదు, ఆడ హృదయానికి వాడి చేతకి సంబంధం ఉండదు, వాడి హృదయానికి వాడి శరీరానికి సంబంధం ఉండదు. ఇంకా అర్థమవుతుంది. జ్ఞాని చెప్పే వాళ్ళ జ్ఞాని యొక్క హృదయం, జ్ఞాని యొక్క మాట, జ్ఞాని యొక్క చేత, జ్ఞాని యొక్క శరీరం అన్ని ఒకటిగానే ఉంటాయి. కొంతమంది చెప్తారు బుద్ధిని, నా బుద్ధిని శరీరం అలా చూసి, బుద్ధిని శరీరాన్ని అలా చూసి జ్ఞానం పొందిన వాళ్ళు అని, వాళ్ళు సాధన లేకుండా జ్ఞానం పొందిన వాళ్ళు అని మనం అన్నారు. మీరు శరీరాన్ని నిరం అలా చూడటం అది ఏంటంటే, ఆ శరీరం కూడా జ్ఞానమే, ఆ మాట కూడా జ్ఞానమే, ఆ హృదయం కూడా జ్ఞానమే, సర్వస్వ జ్ఞానం. అయితే ఆ అజ్ఞానం ఎక్కడికి వచ్చేవాడు కదా, మాట వేరు, వాడు హృదయం వేరు, వాడు మనస్సు వేరు, వాడు శరీరం వేరు. అది జ్ఞాని శరీరాన్ని చూస్తున్నప్పటికీ మనకు ఆపుకోలేని ఆకర్షణ కలుగుతుంది. అది ఆ జ్ఞాని యొక్క జ్ఞానిని దర్శించినప్పటికీ మనకు అర్హత లేకపోయినా, ఎంత జ్ఞానిని దర్శించినప్పటికీ మనకి జ్ఞానోదయానికి అది కారణమవుతుంది. జ్ఞానికి తన హృదయంలోని సద్వస్తు ఒకటే సత్యం, తన హృదయంలోని సద్వస్తు ఉంటే సత్యం. తను ఏదైతే నిరంతరం తన మనంలో వస్తువు ఏదైతే అనుభవిస్తున్నాడో అది ఒకటి మాత్రం వాడికి నా సత్యం. అంటే ఏ వస్తువుని ఆ వస్తువు తెలుసుకున్నాడో వాడికి తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే దానికి మించింది కానీ దానితో సమానమైంది కానీ లేదని సంగతి, దానికి మించింది కానీ దానితో సమానమైంది కానీ లేదని సంగతి తెలుస్తుంది. ఉదాహరణ చూడండి, భగవాన్ చెప్పారు ఒక చోట, నన్ను చూడటానికి మినిస్టర్స్ వచ్చారు, నన్ను చూడటానికి పొలిటీషియన్స్ వచ్చారు, నన్ను చూడటానికి డాక్టర్స్ వచ్చారు, నన్ను చూడటానికి యాక్టర్స్ వచ్చారు, నన్ను చూడటానికి మ్యూజిషియన్స్ వచ్చారు, నన్ను చూడటానికి క్వీన్స్ వచ్చారు, నన్ను చూడటానికి కింగ్స్ వచ్చారు, నన్ను చూడటానికి డిస్టింగ్విష్డ్ టీచర్స్ వచ్చారు. ఎవరూ నన్ను ఆకర్షించలేదు. ఏం చేసిన అందులో ఏ లేదు సంగతి వాడికి తెలుస్తాను. ఎవరూ నా దృష్టిని ఆకర్షించలేదు. అడ్మినిస్ట్రేటర్స్ వచ్చారు, పొలిటీషియన్స్ వచ్చారు, థింకర్స్ వచ్చారు, ఆర్టిస్టులు వచ్చారు, యాక్టర్స్ వచ్చారు, డాక్టర్స్ వచ్చారు, లాయర్స్ వచ్చారు. ఎవరు నా దృష్టిని ఆకర్షించలేదు. అందరూ ఏమి లేదని సంగతి వాడికి తెలుస్తాను. గోడవాడంతో తన హృదయంలోని నిజంలో వాడికి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. తన హృదయంలోని నిజంలో వాడికి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఈ కర్మ ఇంటికి వ్యవహారికం. రామాలో ఒక స్త్రీ పురుషుడి వేషం వేసిందనుకోని మాట వస్తుంది అనుకోండి, అందుకే నేను పురుషుడిని ఆ పైకి పురుషుడిగా కనిపించినప్పుడు తన హృదయంలో నేను స్త్రీని అనుకుంటుందా పురుషుడు అనుకుంటుందా? స్త్రీ అనుకుంటుంది, జ్ఞాని కూడా అంతే. అంటే బాహ్యంగా అతను ఏ పని చేస్తున్నప్పుడు అంత తన హృదయాంతరాలలో తను ఎవరో తను తెలుస్తూ ఉంటుంది నిరంతరం. ఈ బాహ్యమైన ప్రక్రియల వల్ల, ఈ బాహ్యమైన ప్రవృత్తుల వల్ల, ఈ బాహ్యమైన కార్యకలాపాల వల్ల ఆశించేది ఏమీ లేదు. ఇది జ్ఞానికి దాచిందోడు ఏ పని చేస్తున్నప్పటికీ తనెవరో తనకి తను తెలిసి ఉంటుంది. అంటే ఒక స్త్రీ పురుషుడు వేషం వేసినప్పటికీ సినిమాలో నేను చూసే వాళ్ళందరూ పురుషుడని అనుకున్నప్పటికీ ఆ స్త్రీ మటుకు నేను స్త్రీని అనుకుంటుంది కానీ పురుషుడని అనుకోదు. జ్ఞాని కూడా భాష్యంగా ఏ కార్యకలాపం ఉన్నప్పటికీ తానెవరో తనకి నిరంతరం వాడికి తెలుసుకునే ఉంటుంది. జ్ఞానబోధ రకరకాలలో ఉండస్వాం, దానికి ఏదైనా ఒక క్రమం ఉందా అని అడిగి భగవాన్ని ప్రశ్నించేవాడు అడుగుతున్నాడు. అయితే భగవాన్ ఏం చెబుతున్నారంటే దానికి ఏం ఉండవచ్చు అంటే ఉపన్యాసాల రూపంలో ఉండొచ్చు, లేకపోతే వేద సారాన్ని అతను అర్థం చేసుకుని ఏదైనా పుస్తకం రావచ్చు, ఉపన్యాసాల రూపంలో రావచ్చు, ఉపన్యాసాలు కాకుండా రైటింగ్స్ కాకుండా డైలాగ్స్ రూపంలో ఉండొచ్చు. నాకు ట్రాక్స్ ప్రశ్న అడగటం, మళ్ళీ మీరు చెప్పటం, ప్రశ్న అడగటం, మీరు అలా డైలాగ్ రూపంలో ఉండొచ్చు, ఏ రూపంలో ఉండొచ్చు. జ్ఞానబోధ దానికి మౌనంగా కూడా ఉండొచ్చు. మౌనంగా అంటే నోరు మూసుకుంటే మౌనం కాదు, మనసు మూసుకుంటే మౌనం వస్తుంది. మనం నోరు మూసుకోవడం చేయదు కదా, మనసు మూసుకోవడం. ఎక్కడైతే మనసు అణిగిందో అక్కడి నుంచి మౌనం వస్తుంది. భగవాన్ అంటున్నారు హృదయం హృదయంతో మాట్లాడుతా అంటే మాట్లాడతోటి పని ఉండదు. కొంతమందికి ఒకరి మీద ఒకరు ఇష్టం ఉండదు, కానీ పైకి మటు పెద్ద గౌరవంగా మాట్లాడుకుంటారు ఎందుకు వచ్చినాయి అయ్యి అంటున్నాడు. పైకి మటుకి ఏ పెద్ద ప్రీతిగా ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారు, ఈటి వల్ల భగవంతుని మోసపోవడం, ఈ ఉండి ఊళ్ళో ప్రజల మోసం చేయొచ్చు కానీ భగవంతుని మోసపోవడం దీనివల్ల గాడ్ కెనాట్ బి డిస్టర్బ్డ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. మీ హృదయాన్ని చూస్తాడు. ఏదైనా ఒక పని చేసినా ఒక మాట మాట్లాడినా ఆ పని ఆ మాట సమాజం చూడవచ్చు, కానీ ఆ పని చేసేటప్పుడు ఆ మాట మాట్లాడేటప్పుడు నీ హృదయంలో ఏముంది అది చూస్తాడు. దేవుడికి కావాల్సినది అక్కడ ఎంతవరకు నీ మెచ్యూరిట్ అవుతున్నా, హృదయంలో ఎంతవరకు నీ మెచ్యూర్ అవుతున్నా అది తీసుకోడు చూసేది. దాన్ని బట్టి నీకు స్పిరిచువల్ ప్రోగ్రెస్, నీ స్పిరిచువల్ ప్రోగ్రెస్ దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే మౌనంగా కూడా దక్షిణామూర్తి వాడు మౌనంగానే బోధించాడు కదా. అంటే గురు ఏం చేస్తాడంటే మౌనంగానే ముందు బోధిస్తాడు. ఆ మౌన బోధ నీకు అందనప్పుడు మాట చెబుతాడు. ఆ మాట దేవుడై ఉన్నాడు. జ్ఞాని మాట్లాడక్కర్లేదు, జ్ఞాని చూపు ద్వారా కూడా అనుగ్రహిస్తాడు, మౌనం ద్వారా అనుగ్రహిస్తాడు. జ్ఞాని ఊరితో మాట్లాడక్కర్లేదు, వాడు ఒక చూపు చూస్తే చాలు, ఒక మౌనంగా కూడా అనుగ్రహించగలడు, ఒక చూపు ద్వారా కూడా అనుగ్రహించగలడు. వాడు కరువు ప్రవహిస్తుంది. జ్ఞాని యొక్క మాట కూడా అది కూడా అనుగ్రహిణి. ఆ మాటను మాటగా మీరు తీసుకోకుండా అది కూడా ప్రేమే, అది కూడా అనుగ్రహిణి. ఒక్క మాటను అర్థం చేసుకున్న మన జీవితంలో మార్పు, ఎంతో మార్పు కలుగుతుంది. ఎంతో జీవితం పరిణామమే మారిపోతుంది, జీవిత ప్రవాహం మారిపోతుంది. ఒక జ్ఞాని యొక్క చూపు ద్వారా, జ్ఞాని యొక్క మాట ద్వారా, జ్ఞాని యొక్క టచ్ ద్వారా మన జీవిత యొక్క విధానమే, మన గమ్యమే మారిపోవచ్చు. ఎప్పుడో పొందుగా ఉన్నది ఇప్పుడే అయినా పట్టేయవచ్చు, అది గురువు అనుగ్రహం. అటువంటి జీవుడికి అసాధ్యం ఉంది, కానీ దేవుడి డిక్షనరీలో అసాధ్యం లేదు. ఇది అసాధ్యం, ఇది అసాధ్యమని జీవుడు అనుకోవచ్చు, కానీ దేవుడికి అసాధ్యం ఉంటూ ఏదీ లేదు. ఇప్పుడే ఈ గంటలో, ఇప్పుడే ఈ క్షణంలో నేను మోక్ష సింహాసనం మీద ఆయన కూర్చోబెట్టే యోగ్యత దేవుడికి ఉంది. ఆయన ప్రశ్నించడానికి ఎవరికి అర్హత లేదు. ఆయన ఏం చేద్దంటే స్వతంత్రుడు కాబట్టి. అసలు దేవుడు అంటే అస్వతంత్రుడు కాదు, దేవుడు అంటే స్వతంత్రుడు. ఆయన అనుగ్రహాన్ని మనకు యోగ్యత కలిగినప్పుడు ఆయన అనుగ్రహం మన మీద వర్షిస్తూనే ఉంటుంది. జ్ఞాని యొక్క బోధం సైలెన్స్ లో ఉండొచ్చు, సైలెన్స్ కూడా టీచ్ చేస్తుంది. సైలెన్స్ కూడా టీచ్ చేస్తుంది అంటే సైలెన్స్ లో కూడా ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు, ఉండకూడదని నేను అనటం లేదు అన్నారు భగవాన్. అన్ని చెప్పి అన్నీ ఉండొచ్చు, కానీ ఆయన మళ్ళీ భగవాన్ మొట్టమొదటి వచ్చేస్తున్నారు. అన్నిటికంటే కూడా మళ్ళీ అన్నిటికంటే ఏమి డైలాగ్స్ కంటే, టాక్స్ కంటే, రైటింగ్స్ కంటే, స్పీచెస్ కంటే, అన్నిటికంటే మళ్ళీ గురువు అనుగ్రహం ముఖ్యం. మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేస్తున్నారు, బ్యాక్ టు గాడ్ హెడ్. మళ్ళీ అది జారిపోతున్నాడు, మళ్ళీ చిడగట్టుకుని మళ్ళీ గాడ్ హెడ్ తీసుకొచ్చేస్తున్నాడు. వాళ్ళు అది జారిపోతున్నాడు, వాళ్ళు ఉపన్యాసాలు, స్పీచెస్, టాక్స్, డైలాగ్స్ ఇలా వెళ్ళిపోతున్నాడు. ఆ జుట్టెట్టుకుని మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చేస్తున్నాడు, వాళ్ళు గ్రేస్ దగ్గర తీసుకొచ్చేస్తున్నాడు. ఎన్ని ఉండొచ్చు, ఎన్ని నేను కాదంటాం లేదు. ఆడ కూడా గొప్ప జుట్టెట్టు మళ్ళీ ఎక్కడ ఆగుతున్నారు. ఎన్ని ఉండొచ్చు నువ్వు చెప్పినవన్నీ ఉండొచ్చు, కానీ టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్, టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్ వాళ్ళు వస్తుంది. ఎన్ని ఉండొచ్చు, ఎన్ని రెండో పక్షం, ఎన్నిటికి మళ్ళీ ఏంటి గురువు అనుగ్రహం ముఖ్యం. ఏంటంటే మళ్ళీ గురువు స్వరూపం దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే గురువు అనుగ్రహం లేకుండా వెళ్ళలేవు. ఎన్ని రెండో పక్షం, మొదటి పక్షం గురువు అనుగ్రహం, ఈశ్వర అనుగ్రహం. నువ్వు తెలుసున్నావు, నువ్వు తెలియకపోయిన ఆత్మే, తెలిస్తే సుఖపడతావు, తెలియకపోతే దుఃఖం. నీ స్వరూపం నువ్వు తెలిసే వరకు జన్మ జన్మలకి మనిషి కూడా ఏదైతే మేలు వస్తుందో జన్మ జన్మలకి నేను దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. నిజం తెలుసుకునే వరకు నేను అనిజం నేను విడిచిపెట్టదు. దేవుడి మీద మన ప్రేమ ఉండాలంటే ఎందుకు ప్రేమిస్తున్నామంటే కారణం కనపడకూడదు. ఆపుకోలేని ప్రేమ, హృదయాంతరాల నుంచి ఒత్తిడికి వరదొచ్చినట్టు ప్రేమ ఈశ్వరుడి మీద వస్తుంటే ఆ ప్రవాహంలో ఈ వాసనలన్నీ కొట్టుకుపోతాయి. అకారం ప్రేమ ఎప్పుడైతే వచ్చిందో మన లోకంలో వాసంలో తయారు పెట్టే దొంగలంత మరుగుగా ఉన్నప్పటికీ అంటే పునర్జన్మలకు తీసుకొచ్చే వాసనలు దొంగలు ఎంత బరువుగా ఉంటాయో అంత బరువుగా అటువంటి వాసన లోపల ఉన్నప్పటికీ ఆ దేవుడి పట్ల మన ఈశ్వరుడి పట్ల గురువు పట్ల మనకున్న ప్రేమ ప్రవాసములు ఈ దొంగలు అన్ని కొట్టుకుపోతాయి. అంటే గోదావరికి వరదొచ్చినప్పుడు గడ్డి పరకలు ఎంత తేలిగ్గా కొట్టుకుపోతాయో దేవుడు ప్రేమించినప్పుడు ఈ వరదైన వాసనలు కూడా అంత తేలి గడ్డి పరకలు కొట్టుకున్నట్టు కొట్టుకుపోతాయి. అది కేవలం మీ తిండి చేతల వల్ల నశించు, భగవంతుడిని ప్రేమించడం వల్ల నశిస్తూ సాధన అవసరమే, తెలివి అవసరమే. కేవలం నీ తెలివి వల్ల నీ సాధన వల్ల వాసన నశించదు, ఈశ్వరానుగ్రహం లేకపోతే వాసన కూడా నశించదు. అంటే కృష్ణుడు చెబుతాడు లవ్ మీ ఆల్వేజ్ లవ్ మీ, ఆయన అడుగుతున్నాడు నన్ను ప్రేమించమని అడుగుతాడు లవ్ మీ ఆల్వేజ్ లవ్ మీ. అంటే మన మనస్సు ఎంత ప్రేమిస్తుందండి, పెద్ద ప్రేమించలేదు. ఓ మాదిరిగా ప్రేమించినప్పుడు వాడు ప్రేమిస్తున్నాడని ముందు దొంగతన స్వరూపాన్ని మనకు ఇచ్చేస్తాడు.
శాంతి.